ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ఈరోజు శ్రీమద్ భాగవతం 9వ స్కందము అధ్యాయము 11వ అధ్యాయం శ్లోక సంఖ్య 25 గురించి, పురుషో రామచరితం శ్రవణైర్ ఉపధారయన్ అనృష్యం అపరో రాజన్ కర్మబంధైర్ విముచ్యతే. పురుషో రామచరితం శ్రవణైరుపధారయన్ అనృశంస్య పరో రాజన్ కర్మబంధైర్విముచ్యతే. పురుషో రామచరితం శ్రవణైరుపధారయన్ అనృశంస్య పరో రాజన్ కర్మబంధైర్విముచ్యతే. అనువాదం తదా భాష్యం శ్రీల ప్రపాద్ ద్వారశల ప్రపాద్కి. పరిచిన్ మహారాజా శ్రీరామచంద్రుని లీలాచరితమును వినువాడు అత్యంతమున అంత్యమున మచ్చరి రోగ విముక్తుడై భవబంధము నుండి విడువడును. భాష్యం. ఈ భౌతిక జగత్తునందు ప్రతి ఒక్కడు ఇంకొకని ఎడ అసూయ కలిగి ఉండును. ఆధ్యాత్మిక రంగమున కూడా ఒక భక్తుడు ఆధ్యాత్మికంగా పురోగమించున్నచో ఇతర భక్తులకు అతని ఏడ అసూయ కలుగుట ఒక్కొక్కప్పుడు కానబడును. అట్టి మాచ్చర్యుత భక్తులు జన్మ మృత్యు బంధం నుండి పూర్తిగా బయటపడిన వారు కారు. జన్మ మృత్యు కారణము నుండి పూర్తిగా విడువడినంత వరకు ఎవరును సనాతన ధామమునందు లేదా శ్రీకృష్ణుని నిత్యలీలయందు ప్రవేశింపజాలరు. ఉపాధులచే ప్రభావితుడైన కారణమునని మనుజుడు మాచ్చర్యయుతుడగును. కానీ దేహంతో ఎటువంటి సంబంధం లేనందున ముక్తుడగు భక్తుడు పూర్తిగా దివ్యపదమునందే నెలకొని ఉండును. అతడు ఎవరిని చివరికి శత్రువనను ద్వేషింపడు. భగవంతుడే పరమరక్షకుడని నెరిగియున్న కారణంగా ఇతడు ఈ నామమాత్రముకు శత్రువు నాకెట్టి అపకారం చేయగలడు అని తలంచును. ఏ యథామాం ప్రపద్యంతే తాం తస్తతైవ భజామ్యం. ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహించును అని భగవానుడు శ్రీకృష్ణ భగవంతుడు పలికెను. కనుక భక్తుడు పూర్తిగా అసూయారహితుడై ఉండవలెను. ముఖ్యంగా అతడు ఇతర భక్తులేడ అసూయ చూపరాదు. ఇతర భక్తులేడ ఈశ్వర దేశములు గొప్ప అపరాధమగును. అదియే వైష్ణవాపరాధము. నిరంతరము శ్రవణ కీర్తములలో నెలకొనేడు భక్తుడు నిక్కముగా అసూయారోగం నుండి ముక్తుడై భగవద్ధామునకు విడల అరుడగును. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చచ్చున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంఘం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్యమీశ్వరం. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగరజాతం సేగన రఘునాథానుతం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం. శ్రీరాధాకృష్ణ పాదాం సహగనా లలిత శ్రీ విశాఖానితం చ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. పంచతత్వాత్మకం కృష్ణం భక్తి రూప స్వరూపకం భక్తావతార భక్తాఖ్యం నమామి భక్తశక్తికం. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమస్తుతే. తప్త కాంచన గౌరంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంచకల్పతరుభ్యశ్చాకృపాసింధుభ్యేవ చ పతితానాం పావనిభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ సమస్త భక్తులకు హరే కృష్ణ. ఈరోజు శ్రీరాముల వారి జన్మదినము, ఆవిర్భావ దినము, దానివల్ల అందరికీ శుభాకాంక్షలు. శ్రీ సీతారామలక్ష్మణులు అమే ఎప్పుడు సర్వదా మీ హృదయంలో వాసించి మిమ్మల్ని భక్తి పదంలో అగ్రసరుగా చేస్తూ భగవద్ధామని సాకేతధామ కృష్ణధామానికి వెళ్లేందుకు సహాయపడుగా కాని కోరుతూ అందు భగవంతుని ఆశీర్వదం. ఈరోజు సుఖదేవి గోస్వామి శ్రీ రామాయణ పఠం వల్ల వచ్చే లాభం ఏం చెప్తున్నారు?
పురుషో రామచరితం శ్రవణైరుపధారయన్ అనృషం సపరో రాజన్ కర్మబంధైర్విముచ్యతే.
అనృషం సపరో రాజన్, ఇది అన్నిటికన్నా కష్టమైంది. ఈశా భాగవతం ఒక ఉద్దేశం ఏంటి?
ధర్మ ప్రోజిత కైతవోత్ర పరమో నిర్మచ్చరానాం సతం.
ఇది ఎవరికి ఉంది? ధర్మ భాగవతం కైతవ ధర్మాలను తిరస్కరించాలే. ధర్మం ఎవరికి చెప్తుంది? ఇది భాగవతం ధర్మం ఏం చెప్తుంది? ఎవరికి వరకు? నిర్మచ్చరానాం సతం. పరమహంస ఎవరి మనసులో నిర్మ మాశ్చర్య భేదం ఏమాత్రం ఉండదు. కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అన్నీ వెళ్ళిపోతావు, వాళ్ళు నిర్మచ్చరానాం అంటారు, వాళ్ళే పరమహంసలు. భాగవతం వాళ్ళ కొరకు ఉంది. శ్రీమద్ భాగవతం పురాణమలం యద్వైష్ణవానాం ప్రియం యస్మిన్ పారమహంసమేమలం జ్ఞానం పరం గీయతే. ఇది పరమహంస కొరకు. ఇది ఎత్ర జ్ఞాన విరాగ భక్త సహితం నిష్కర్మ ఆవిష్కృతం. అగల్ మళ్ళీ వచ్చింది నిష్కర్మ ఆవిష్కృతం. భాగవతం ఏమేస్తుంది? ఎత్ర జ్ఞాన విరాగ భక్త సహితం. భాగవతం మనకు నేర్పేది జ్ఞానము. ఏది? భగవద్ జ్ఞానము, భక్తి, వైరాగ్యము. భక్తి అంటే జ్ఞాన వైరాగ్యాలు రెండు ఉండాలి. జ్ఞానము వైరాగ్యం భక్తి యొక్క పుత్రులు. ఎవరైతే మన భక్తి మార్గంలో అగ్రసరులం అయిందో అప్పుడు భగవ జ్ఞానం వస్తుంది, వైరాగ్యం వస్తుంది. రెండు లేదన్నా లోపం ఉంది అంటే భక్తిలో ముందుకు వాడలేదు. వాసుదేవి భగవతి భక్తి యోగ ప్రయోజిత జనతి ఆసు వైరాగ్యం జ్ఞానం చెయ్యత్ అహైతుకేం. ఏం కారణం లేకుండా వస్తుంది. వాసుదేవ శ్రీకృష్ణ భగవంతుని భక్తి చేయడంలో ఆటోమేటిక్గా మనకు భక్తి వస్తుంది. భక్తితో సహా జ్ఞానము మరియు వైరాగ్యం కావాలి. వైరాగ్యం భౌతిక విషయం నుంచి వైరాగ్యం వస్తే భగవంతుని కమల పద్మంలో చరణ పద్మంలో ఏమో రాగం ఉంటుంది. వైరాగ్యం భౌతిక విషయంలో భగవంతుని కాదు, భగవంతుని చరణంలో రాగం ఉండాలి, మోహము అనురాగం ఉండాలి. భౌతిక విషయంలో వైరాగ్యం ఉండాలి. మనం ఇంట్లో వెళ్తుంటాం, ఒక కాలు బయట ఒక కాలు ఇంట్లో, మనం ఎక్కడ ఉన్నట్లు. దర్వాజలు వస్తున్నాం, ఇంకా దగ్గర కావాలా? మనం ఇంట్లో ప్రవేశిస్తున్నాం, దర్వాజలో కూర్చున్నాం, అక్కడ ఒక కాలు ఇంట్లో బయట, దర్వాజ లోపలింది ఒక కాలు బయట ఉన్నాం. మనం ఎక్కడ లోపల ఉన్నాం, బయట ఉన్నామా చెప్పండి? ఎక్కడ ఉన్నారు? ఎక్కడలేరు. భక్తిలో కూడా అంత. కొందరంటారు కాదండి, మేము గృహస్థాశ్రమంలో ఉన్నాము, మా ఇల్లు కూడా చూసుకోవాలి. మంచిది, మేము కాంప్రమైజ్ చేసుకుంటున్నాం. ఇంట్లో చూడు, కానీ ఆశ్రమం అంటే ధర్మం ఏంటో, ఆశ్రమ ధర్మే భగవంతుని ఆశ్రమం తీసుకోవాలి. ఎప్పుడైతే ఇక్కడ ఆశ్రమం అంటామో, ఆశ్రమం ఏంటి? ఆశ్రమం భగవంతుని శరణ తీసుకోవడమే. అందుకని పదోస్కందాన్ని ఆశ్రయతత్వము అంటారు. మరి చదవండి భాగవతం పైన పదోస్కందాన్ని ఆశ్రయతత్వం అంటారు. ఎందుకంటే అన్నీ అయిపోయాక ఆత్రసర్గ విసర్గ స్థానం పోషణోష మన్వంతరో ఈశానుకర్త నిరోధ ముక్తి ఆశ్రయ, ఇవన్నీ అయిపోయాక చివరిలో చివరికి ఏం రావాలి? భగవంతుని ఆశ్రయం తీసుకోవాలి. అందుకని చివరిసారిగా భగవంతుని శ్రీకృష్ణ భగవంతుని లీలామయ కథను దశస్కందంలో వర్ణించారు. ఎందుకంటే అంతిమ లక్ష్యం, జీవి యొక్క అంతిమ లక్ష్యం భగవంతుని శ్రీకృష్ణుని చరణారవిందంలో ఆశ్రయం తీసుకొని సర్వదా సనాతన ధామంకి వెళ్ళడం లక్ష్యం. కానీ చైతన్య మహాప్రభు ఇంకా మనకు శుద్ధ భక్తి ఇచ్చాడు. మమ జన్మని జన్మనీశ్వర భవతాత్ భక్తిర్ అహితికీతాయి. ఈ శుద్ధ భక్తి ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళాలి. ఒక వైకుంఠం వెళ్ళడం కానీ కృష్ణలోకానికి వెళ్ళడం అని కాదు, మన ఇచ్చ కాదు. ఎక్కడున్నా సరే మనదేంటి ధ్యేయం ఏంటి, కృష్ణుని సేవ చేయాలంటే. ఎప్పుడో సాక్షాత్ కృష్ణ భగవంతుని సేవ చేస్తున్నారో, శ్రీరాముల వారి సేవ చేస్తున్నారో, అది వైకుంఠం కాదా, గోలోక బృందావనం కదా. ఎక్కడ శ్రీకృష్ణుడు ఉంటే అది గోలోక బృందావనం, ఎక్కడ శ్రీరాములు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఉంటారో అదే సాకేత ధామం, అదే అయోధ్య. ఎప్పుడైతే మనం భక్తులు భగవంతుని సేవ చేయాలి అనుకుంటామో, పరోక్షంగా ఇండైరెక్ట్గా మనం భగవంతుని ధామానికి వెళ్ళడం అనుకుంటాం. పోతే ప్రత్యక్షంగా మనం అడగడం లేదు భగవంతుని నీకు ధామానికి వస్తాను కాదు, నేమంటున్నావు భగవంతుని నీ సేవ చేయాలంటున్నాం అంతే. అర్థమైందా లేదా? సో చైతన్య మహాప్రభు చెప్పింది మనకు శుద్ధ భక్తి. శుద్ధ భక్తులు ఏమాత్రం భగవంతుని కోరుకోకూడదు. ఎప్పుడు మనం కోరుకుంటే భగవంతుడు ఇచ్చేస్తాడు, స్వల్పం ఇతనైంది కదా. కానీ భగవంతుడు మనకు ఇంకేవో ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నాడు, కానీ నేను అడుగున్నా అడిగినాను కొద్దిగా సరే తీసుకెళ్ళు. నేను హరికృష్ణ మహామంత్రం శక్తి ఎంత ఉందంటే, హరినామ చింతామణులు హరిదాస్ ఠాకూర్ అంటాడు, నామభాష్యంతో కూడా ఎవరన్నా హరికృష్ణ మంత్రాన్ని జపిస్తే వాళ్ళు వైకుంఠానికి వెళ్ళిపోతారు, పెద్ద పని కాదు. కానీ కృష్ణ ప్రేమ రావాలి, కృష్ణ గోలోక బృందావనానికి వెళ్ళాలంటే శుద్ధనామ జపం కావాలని. శుద్ధనామం చెప్పడం ఎప్పుడవుతుంది, మనం ఎప్పుడవుతే నిర్మచ్చరానాం సతం, మాచ్చర్య భేదం నుంచి ఏడువాళ్ళు పోవాలి మనం. అది మాచ్చర్య భేదం నుంచి ఎలా వెళ్ళిపోవాలి ఈరోజు రామతత్వం గురించి చర్చిద్దాం, అప్పుడు మనకు తెలిసిపోతుంది. లేకుంటే రామాయణం మనం మాట్లాడుతూ త్రైతాయుగమైన వచ్చింది రాముల వారి కథ, ఇప్పుడు మనకి కలియుగంలో ఉన్నామండి, ఇది సాధ్యం కాదండి. కాదు, ప్రతి ఎవరైనా భగవంతుని శ్రీకృష్ణుని కథ అయినా సరే, రాముల వారి కథ అయినా, భాగవతంలో ఏ కథ అయినా మనం హృదయంగం చేసుకోవాలి, అప్పుడు సార్థకం. ఏ విధంగా మనం మన జీవితంలో మన భక్తి మార్గంలో దాన్ని మనం అవలంబించుకోవాలి, కాకుండా కేవలం మన కథ వల్ల వింటే ఆ కథగా నుండిపోతుంది. భాగవతాచార్యులు ఉద్దేశం అది, ఏ విధంగా మనం చేసుకోవాలి, అప్పుడే మనం ముందుకెళ్ళగలం. ఇలా ప్రపాదుల వారు కూడా అంటారు, భక్తి మార్గంలో కూడా ఒక్కొక్కసారి అసూయ వస్తుంది, అసూయ రాకూడదు అని వస్తుంది. ఎవరన్నా భక్తి మార్గంలో ముందు వెళ్తుంటే ఏమంటే అతను చాలా ముందుకు వెళ్ళిపోతున్నాడు, కొందరు అతను ముందుకు వెళ్లకుండా అవరోధాలు కూడా కనిపిస్తుంటారు, అది తప్పు. ఎవరైనా ముందుకు వెళ్తుంటే మన భావన ఏముండాలి, అయ్యో ప్రశంసించాలి, ఆ చూడు ఇతను కొత్తగా వచ్చాడు కానీ చాలా నిష్ఠతోటి భక్తి చేస్తున్నాడు, శరణాగతుడైపోయాడు సర్వదా. శరణాగత ఆరు ప్రకారాల శరణాగతులు పూర్తి కావాలి, అప్పుడే మనం శరణాగతం అంటాం. అన్యాభిలాష శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం, అది ఉంది. సనాతన గోస్వామి పద ఏమంటారు, అనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్జనం, రక్షిష్యతి విశ్వాస గోప్తృత్వే వర్ణం యథ ఆత్మనిక్షేప. ఇది మీ కష్టం, ఆత్మనిక్షేప కార్పణ్య షడ్విధ శరణాగతి. ఈ ఆరు ప్రకారాలుగా శరణాగతిని అప్పుడు మనం శరణాగతి అంటాం. అప్పుడు ఆ స్థితిలో భక్తి యొక్క పూర్ణత లాభం ఉంది. ఎవరైతే భక్తిలో ముందుకు వెళ్తున్నా అంటే శరణాగతులు అయ్యారు కనుక భగవత్కృప వల్ల వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. వాళ్ళని చూసి సంతోషించాలి, వాళ్ళతోటి స్నేహం చేసి నేర్చుకోవాలి, ద్వేషం చేయకూడదు. భక్తిలో ద్వేషానికి ఆస్కారం లేదు, కానీ వస్తుంది. ఎన్నో జన్మల నుంచి మనం భౌతిక సంసారంలో ఉన్నందుకు ఓసారి మనం కాకూడదు అన్న సరే అలవాట్లు ఉంటాయి. వీటి నుంచి ఎలా బయటకు వెళ్ళాలి అనేది మనం ఈరోజు రామతత్వం గురించి చర్చ చేస్తూ ఇంకా ముందుకెళ్ళే రామాయణ కథలు. ఇంతవరకు మనం శ్రీరాముల వారి కథ వింటూ రాముల వారి జన్మ వరకు మనం కథ చేశాం. రాముల వారు జన్మించారు కొద్దిగా, ఇంకా రాయలేదా ముందు చేసే ముందు అందరికి వచ్చిందా పేపరు, చదవగలరా మీరు? రాముల వారి విశేష దినం, ఆవిర్భావ ప్రకటమైన దివం, అవతరించిన దినం కనుక కొద్ది రాముల వారిని స్తుతించి రాముల వారి కృప వల్లనే, భగవంతుడు శ్రీరాముల వారి కృప వల్లనే మనం శ్రీరాముల వారి గురించి మాట్లాడే శక్తి వస్తుంది. తర్వాత వస్తుంది, ఇది అయిపోయినాయి పర్లేదు, ఇది తీతం అయిపోయాక నేను మొదట ఒక లైన్ అంటాను, తర్వాత మీరు ప్రయత్నించండి. శ్రీరామచంద్ర కృపాల భజుమన హరణ భవ భయదారుణం, కృపాల భజుమన
హరణ భవై నారుణం నవ కంజలోచన కంజ ముఖ కర కంజ పద కంజారుణం కంజ పద కంజారుణం కందర్ప అగణిత అమిత చవి నవ నీల నీరజ సుందరం సుందరం కందర్ప అగణిత అమిత చవి నవ నీల నీరజ సుందరం నీరజ సుందరం పట పీతమానవు తరిత రుచి శుచి నోమి జనక సుతావరం తరిత రుచి శుచి నోమి జన వరం పట పీతమానవు తరిత రుచి శుచి నోమి జనక సుతావరం భజు దీన బంధు దినేశ దానవ దైత్య వంశ నికందనం భజు దీన బంధు దినేశ దానవ దైత్య వంశ నికందనం రఘునంద ఆనంద కంద కౌశల చంద దశరథ నందనం శిర ముకుట కుండల తిలక చారు ఉదారు అంగ విభూషణం భూషణం శిర ముకుట కుండల తిలక చారు ఉదారు అంగ విభూషణం ఆజాను భుజ సర చాప ధర సంగ్రామ జిత కర దూషణం సంగ్రామ జిత ఆజాను భుజ సర చాప ధర సంగ్రామ జిత కర దూషణం ఇతి వదతి తులసీదాస శంకర శేష ముని మనరంజనం మమ హృదయ కంజ నివాస కురు కామాది ఖలదల గంజనం మమ హృదయ కంజ నివాస కురు కామాది ఖలదల గంజనం శ్రీరామచంద్ర కృపాల భజుమన హరణ భవ భయదారుణం నవ కంజలోచన కంజ ముఖ కర కంజ పద కంజారుణం శ్రీ సీతారామలక్ష్మణానికి శ్రీరామాశరణం సమస్త జగతం రామం వినా కా గతి రామేణా ప్రతిహన్యతే కలిమలం రామాయ కార్యం నమః రామాత్ర సతి కాల భీమ భుజగో రామస్య సర్వం వశే రామీ భక్తి రఖండితా భవతి మే రామస్తమేవాశ్రయాం నాన్యాశ్రువా రఘుపతే హృదయస్మదీయే సత్యం వదామి చ భవనాఖిలాంతరాత్మా భక్తిం రహిత రఘుపుంగవ నిర్భరామి కామాది దోషరహితం కురు మానసం చ అతులిత బలధామం హేమ శైలావదేహం ధనుజవన కృశానం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియభక్తం వాత జాతం నమామి రఘుపతి ప్రియభక్తం వాత జాతం నమామి రఘుపతి ప్రియభక్తం వాత జాతం నమామి ఈరోజు భగవంతుడైన శ్రీ శ్రీరాముల వారి అవతారము ఆవిర్భవించిన దివం ఏ విధంగా భగవంతుడు ఎందుకు కారణాలని
భగవంతుడు ఎందుకు అవతరిస్తున్నాడని ఒక కారణం, ఇదమిచ్చమని చెప్తారు. ఒక కారణం అని చెప్పడానికి రాదు, ఒక్కొక్క కల్పంలో ఎన్నో కారణాలు ఉంటాయి. మొదటి రోజున చెప్పినట్లుగా కేవలం రావణ సంహారం కొనకే రాముల వారు అవతరించుండు అని చెప్పలేము. ఎప్పుడైతే భగవంతుని ఇష్టం అభిష్టముతో అన్ని వరాలు పనిచేయవు, ఏ వరాలు పనిచేయవు, మహేశ్వరుడైనా సరే బ్రహ్మైనా సరే ఏ వరం ఇవ్వచ్చు, కానీ భగవంతుని సంకల్పం కిందనే ఉంటే అవన్నీ. ఉదాహరణ చెప్పాను కదా ఓ రోజున, అదేవిధంగా భగవంతుడు ఎప్పుడైతే రాముని సంహరించాలనుకుంటే అప్పుడు అతని ఇచ్ఛ మాత్రంగానే రావచ్చు, కానీ కొన్ని ఆదర్శాలను స్థాపించాలి. ఎందుకంటే రావణుడు మొత్తాన్ని ధర్మాన్ని నశింపజేశాడు, యజ్ఞయాగాదులు సనాతన ధర్మం వేదిక ధర్మం అంటూ లేకుండా పోయింది. ఆ స్థితిలో భగవంతుని యొక్క భక్తి విశ్వాసం తగ్గిపోతుంది జనాల్లో. భగవంతులు ఆర్తులు ఆర్తులు త్రాహి త్రాహి అంటున్నారు, భగవంతుడు ఆ రావణ్ణి ఈ దుష్కర్మ నుంచి మనల్ని రక్షించు అని. ఆ సమయంలో ఒకళ్ళు భగవంతుడు ఆవిర్భవించుకుంటే, అవతారం తీసుకోకుంటే జనుల యొక్క విశ్వాసం భగవంతుని పైన వెళ్ళిపోతుంది. పోతుందా లేదా? ఉదాహరణకు చెప్పాను కదా, ఏమి ఉదాహరణ ఇచ్చాను మొదటి రోజున, ప్రహ్లాద్ మహారాజు. ప్రహ్లాద్ మహారాజు ఏమన్నాడు, ఈ స్తంభంలో భగవంతుడు ఉన్నాడు. అందుకని ఆ ఒకళ్ళ భక్తుడు చెప్పిన మాటను సత్యం సిద్ధం చేయకుంటే ఎవరు విశ్వాసం ఉంది? హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని తల నరికేస్తాడు, అందుకని ఏమంటాడు వ్యాస మహర్షి, సత్యం విధాతుం నిదప్త భాషితం వ్యాప్తించ భూతేషు అఖిలేషితాత్మన అదృశ్యతయాతి అద్భుత రూపముద్వన్ స్తంభే సభాయాం నమృదం నమానుషం. కేవలం నిజభృత్య భాషితం సత్యం విధాతం, అతని భక్తుడు నిత్యమైన దాసుడు అతని చెప్పిన మాటలను సత్యం సిద్ధం చేయడానికే మాత్రమే భగవంతుడు అక్కడ ఆవిర్భవించాడు. ఆ విధంగా ఎప్పుడైతే దుష్కర్మ అయింది, దుర్జనులు చేస్తున్నారు, ధర్మాన్ని నశింపజేస్తున్నారు, అప్పుడు జనులు భక్తులైన వాళ్ళు సాధు పురుషులందరూ భగవంతుని ప్రార్థిస్తారు, పాహిమాం త్రాహిమాం అని. ఆ సమయంలో గల భగవంతుడు ఆవిర్భవించి అవతరించకుండా అలాంటి దుష్కర్మలు అలాగే పోనిస్తుంటే జనాలకు భక్తులు భగవంతుడి మీద విశ్వాసం పోతుంది. ఆ కారణంగా భక్తులకు ఆనందింపజేయడానికి భగవంతుడు సరే వస్తాడు. ముఖ్యంగా భగవంతుడు భక్తులను ఆనందింపడే చేయడానికి ధర్మాన్ని సంపాదించడానికి భగవంతుడు వచ్చేస్తాడు. కానీ ఒక కేణం అందుకని ఏదో ఇదమిత్తం కారణమని అన్నకు అనడానికి వీల్లేదు అని రామాయణంలో మొదటి బాలకాండంలో బాలకాండం మొదటినే చెప్పేస్తారు. ఒక కారణమని చెప్పడానికి రాదని రాముల వారు ఆవిర్భవించాడు. కొద్దిగా మనం మొదటి చెప్పినట్లు ఏ ఒకవేళ మనం ఈ కథను త్రేతాయుగ కథ వరకు తీసుకుంటే మనకి ఏం లాభం ఉంది? మనకు లాభం ఉండాలి, భాగవతం చదివితే మనకు లాభం కావాలి. ఎలా లాభం ఉండాలి? దాని కొరకు మనం రామతత్వాన్ని అర్థం చేసుకోవాలి, కృష్ణతత్వాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే విష్ణుతత్వం అర్థమవుతుందో, రామతత్వం అర్థమవుతుందో, కృష్ణతత్వం సులభంగా అర్థమైపోతుంది. మొదట మనం హరిభక్తులం కావాలి, మళ్ళీ కృష్ణ భక్తులం అవుతాం. అన్నిటికన్నా ఉచ్చమైన స్థానం కృష్ణ భక్తి. రామతత్వాన్ని అర్థం చేసుకోవాలి. మనం భగవంతుని శ్రీ రాధా గోవింద అష్టసఖి వాళ్ళ దర్శనం తీసుకుంటాం, మొదట ఎక్కడ చూస్తాం రామ భగవంతుని దర్శనానికి? మనం ఎక్కడ చూడాలి మొదట? పాదాలను చూడాలి, మొహం చూడకూడదు. అలా క్రింది నుంచి వెళ్ళాలి, కాళ్ళను చూడాలి, పాదాలను చూడాలి, కాళ్ళను చూడాలి, ముఖాలను, ఊరు భాగాన్ని చూడాలి, స్టమక్ పొట్ట భాగం, వక్షస్థలము, కంఠము, ముఖాన్ని చూడాలి, అప్పుడు కిరీటం. అదేవిధంగా రామతత్వాన్ని కూడా అర్థం చేసుకోవాలంటే కింది నుంచి పైకి వెళ్ళాలి మనం. రామలక్షణ భరత శత్రుఘ్నులు కదా, నలుగురు అన్నులు కదా, వీళ్ళ పేర్లు అలాగవు. వాళ్ళ పేర్లు ఎలా ఉన్నావు, వాళ్ళ గుణాలను గ్రహించి, వాళ్ళ తత్వాన్ని గ్రహించి వశిష్ఠ మహర్షి వాళ్ళ నామకరణం చేశారు. అందరికైనా చిన్నవాడు ఎవరు? ఎవరు? శత్రుఘ్నుడు. మొదటి శత్రుఘ్నుడి నుంచి చేయాలి. మరి ఈ విధంగా అయితే భగవంతుని చూడాలంటే కాళ్ళ నుంచి మొదలు పెడతామో, చిన్నతమ్ము నుంచి మొదలు. ఎప్పుడైతే శత్రుఘ్నుడు మొదటి రోజు నేను చెప్పాను, అతను ఎక్కడ యుద్ధం చేయలేదు, ఒక మధు రాక్షసునితో తప్ప, సారి లవణాసునితో తప్ప ఎప్పుడు మా యుద్ధమే చేయలేదు, ఎప్పుడు మాట్లాడేది లేదు. పూర్తి రామాయణం చదవండి, శత్రుఘ్నుడు ఎక్కడన్నా మాట్లాడేటట్టు లేదు, సైలెంట్గా ఉంటాడు, నోరు తాళ్ళ మేసినట్లు ఉంటుంది. భర్తుడు ఎంత చెప్తా అంత వినడం చేయడం కానీ అతను స్వయంగా తన మనస్ఫూర్తి ఏదో మాట చెప్పాలని ఉండదు. నిరంతరం ఆజ్ఞ స్వీకారం చేయడం అంతే. మరి అతని పేరెందుకు శత్రుఘ్నుడు వచ్చాడు? కారణం ఉండాలి కదా. పేరిచ్చి చెప్పడం అంటాడు జాకేసి మీర్ తీసండి. అంటే మీరు మాట్లాడేది మీకు కూడా అర్థం కావాలి, అందుకని ఆ బోర్డులో రాశాము. అర్థమవుతే వశిష్ఠ మహర్షి నా రామలక్ష్మణ భర్త శత్రుఘ్నుల పేరు ఇచ్చేప్పుడు వాళ్ళ తత్వం గురించి చెప్పాడు అన్నమాట. ఇక్కడ పైన ఉంది జాకేసి మీరను తేరిపు నాచా, జాకేసి మీర తేరిపు నాచా, జాకేసి మీరను తేరిపు నాచా, ఏసు మీరన్ తేరిపు నాచా, నామ శత్రుహన వేద ప్రకాశ, నామ వేద ప్రకాశ, నామ శత్రుఘన వేద ప్రకాశ, వేద ప్రకాశ, జాకే సుమిరను తేరిపు నాశ, సిమిరను తేరిపు. వశ్యమహర్షి ఏమంటే ఈ బాలుడు ఎవరు చిన్నడు, కానీ ఇతని పేరు తెలుసుకున్నంత మాత్రం సమస్త శత్రువులు పారిపోతారు, నశింపబడిపోతారు. అలాంటివి ఇతని పేరు శత్రుఘ్నుడు అని వేద ప్రకాశ వేదంలో అన్నారు. వశిష్ఠ మహర్షి అంటు నేను అన్నాను అంత కాదు, ఇది వేదంలో ఇతని పేరు శత్రుఘ్నుడు అని. ఎలాంటి శత్రువు? మన బహిరంగ అవుట్ ఎక్స్టర్నల్ శత్రువులు అందరూ తెలుసు, బహిరంగ శత్రువులు. కానీ మనసులో ఉన్న శత్రువులు ఎలా? మనసులో ఎన్నో శత్రువులు ఉన్నాయి కదా, కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలు, దీనివల్ల వచ్చేది మమ మామితి. ఇన్నటికన్నా చాలా గంభీరమైన శత్రువులు వీళ్ళు. బయటి శత్రువులు మనం కనుక్కోవచ్చు, కానీ మనలోపున్న శత్రువులు కనుక్కోవడం అత్యంత కష్టం. సత్యయుగంలో అయినా సరే ఈ శత్రువులను తీసేయాలంటే కష్టం. ఇరణ్య కష్టపుడు సత్యయుగం వాడ వెనకాని ఎంతమంది కామక్రోధ లోభాలు 100% ఉన్నాయి అతని దగ్గర, 150% అనవచ్చు. రావణాసుడు సత్యయుగం వాడే, రావణాసుడు పుట్టిన సత్యయుగంలో అయింది, దాపర త్రేతా వరకు వచ్చాడు, అయినా అతని కామక్రోధాలకు పూర్తి ఉన్నాయి. ఇవి వీటి నుంచి ఎలా వెళ్ళిపోవాలి? ఎంతవరకు అయితే కామక్రోధ లోభము మధ్యమాచార్యాలు అరిషద్వర్గాలు ఇవన్నీ ఉన్నావో, ఈ పో మనం భక్తిలోకి వెళ్ళలేము, భగవంతునికి ప్రీతి కాలేము. భగవంతుడు ఎప్పుడు విశుద్ధ సతోగుణములు ఉంటాడు, వసుదేవతత్వం, ప్యూర్ మోడ్ ఆఫ్ గుడ్నెస్, మోడ్ ఆఫ్ గుడ్నెస్ వరకు, సతోగుణం వరకు కొన్ని ఉంటాయి ఇక్కడ. కానీ ఎప్పుడు అవి ఉన్నంత గుడ్లేస్లో ఉన్నంత వరకు కూడా మనం భగవంతుని దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండదు. నాహం ప్రకాశ సర్వస్య యుగమాయా సమావృతం అంటారు. ఎందుకంటే ఈ యోగమాయ ఆవృతమైనది ఇదే ప్రకృతితో జనించిన అవగుణాలు అన్నమాట. వీటిని ఎలా వెళ్ళిపోవాలి? దానికి ఉపాయం ఏంటి? శక్తి ఉన్నాడు శక్తిమాన్, శత్రుఘ్నుడు శక్తిమాన్, అత శక్తివంతుడు పనిచేసే శక్తితో, శక్తి లేకుండా శక్తివంతుడు స్వాహ ఒప్పుకుంటారా లేదా? కారు ఉంది, కారు చాలా బాగుంది, లోపల ఇంజన్ లేదు, నడుస్తుందా? కారు మంచి కావచ్చు కావచ్చు, టొయోటా కారు చాలా బ్యూటిఫుల్గా ఉంది, కొత్తది, బాన్నెట్ ఓపెన్ చూస్తే లేదు ఇంజనే లేదు. అంటే ఆ శక్తి ఇంజన్ ఉంటేనే కారు నడుస్తుంది. అదేవిధంగా శత్రుఘ్నుడు ఎప్పుడు మన మనసులో ఉన్న అన్ని అవగుణాలను ఎలా తీసేస్తాడు? దానికి మనకు శక్తి కావాలి. ఆ శక్తి ఎవరు? శ్రుతగూర్తి. ప్రతి మనిషికి తన భార్యనే అతని శక్తి, శక్తి స్వరూపిణి, అర్ధాంగి అంటాం, శక్తి స్వరూపిణి స్త్రీ. శృతకీర్తి భార్య పేరు, సారీ, శత్రుఘ్న భార్య పేరేంటి? శృతకీర్తి. తెలుసా రాముడు శ్రీరాముల వారి భార్య పేరు సీత, మనకు తెలిసి ఉండాలి, కనీసం 4 పేర్లు ఉండాలి. లక్ష్మణుని భార్య పేరు ఊర్మిళ. భరత మహారాజు పేరు, భార్య పేరు మాండవి. శత్రుఘ్న భార్య పేరు శృతకీర్తి. శృతకీర్తి సహాయం తీసుకోవాలి. శృతకీర్తి అంటే ఏంటి? శృత వినడము, కీర్తి ఎవరు తినాలే? భగవంతుని. శృణ్వతాం సాకత కృష్ణ పుణ్యశ్రవణ కీర్తనం హృదయంతస్థో అభద్రాణి విధునోతి శృసతాం నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఈ రెండు ప్రథమ స్కందం భాగవతం ప్రథమ రెండవ అధ్యాయం 17-18 శ్లోకంలో మనం నష్టప్రాయస్ ప్రతిరోధం అంటాం. దానికన్నా ముందు ఉన్నది అన్నం. శృణతాం సా కథ కృష్ణ పుణ్య శ్రవకీర్తనం హృది అంతస్తోయ్ అభద్రాణి. అభద్రాణి అంటే ఏంటి? భద్ర మంగళమైంది, శాశ్వతమైంది. అభద్ర అమంగళము, అశాశ్వతము. అమంగళమేంటి? ఇవే కామక్రోధ లోభ మోహ మదమాచార్యాల వల్ల. దీనివల్ల భగవంతుని ఎడల మనకు అనురాగము, భక్తి రాదు. అలాంటి అమంగళమైన వస్తువులను మన హృదయం నుంచి ఎలా తీయాలి అంటే శృణతాం సా కథ కృష్ణ, భగవంతుని శ్రీహరి యొక్క కథాగుణాలను వినాలి. నిత్యం భాగవత సేవయ ప్రతిరోజు వినాలే, మననం చేయాలి, స్మరణం చేయాలి. ఇందాక అయిపోయింది, ఇక్కడ అయిపోయింది, ఒక గంట క్లాస్ అయిపోయింది, స్వాహా కాదు. మనం మనను కాంటెంప్లేట్ చేస్తుండాలి. మనస్సు కృష్ణుడు కాకుంటే మాయను తినిపిస్తుంది, మనస్సు ఖాళీ ఉండడం కాదు. అందుకని మనస్సును ఎప్పుడూ శ్రీకృష్ణ సావై మన కృష్ణ పదారవిందో చేయాలంటే మననం చేస్తుండాలి. అందుకని శృతి వినడము కీర్తి అవది కృష్ణునిది. అర్థమవుతుందా? శృతకీర్తి అంటే ఎప్పుడైతే భగవంతుని యొక్క లీలామయ కథలను వింటామో అప్పుడేమవుతాయి? అభద్రాన్ని విధునమవుతుంది. అప్పుడు మన మనసులో ఉన్న కామ క్రోధ లోభ మోహ మదమాచార్యాలన్నీ వెళ్ళిపోతాయి. ఎప్పుడు అంతవరకు ఇవన్నీ ఉన్నావు, మన ఇంట్లో హౌస్ఫుల్ అయిపోయింది, మన హృదయంలో భగవంతుని ఆహ్వానిస్తాం. మీ ఇంటికి ఎవరైనా ఆహ్వానిస్తారు, రాండి ఈరోజు రాత్రి మీరు మా ఇంట్లో ఉండొచ్చు అని అంటారు. ఇంటికి వచ్చారు, మీ అన్ని రూమ్లో హౌస్ఫుల్ అయిపోయినాయి. ఒక్కొక్క రూమ్లో 3-4 పండుకున్నారు, వరండాలు పండుకున్నారు, ఎక్కడ లేదు. గెస్ట్ వస్తాడా మీ దగ్గరికి? అయ్యా మీరు ఆల్రెడీ ఫుల్ అయిపోరా అని వెళ్ళిపోతాడు, మళ్ళీ వేరే చూసుకుంటాను హోటల్కి వెళ్తాను. అదేవిధంగా మన మనస్సులో కూడా ఆల్రెడీ హౌస్ఫుల్ అయిపోయింది. హృదయంలో కామక్రోధ లోభము మదమాచార్యాలు మా మామయ్య అన్నిటి ఫుల్ అయిపోయినాయి. భగవంతుడు వచ్చి మన రావాలనుకుంటే ఎక్కడ వస్తాడు? ఆల్రెడీ హౌస్ఫుల్, లెట్ మీ గో అని వెళ్ళిపోతాడు. భగవంతుని రావడానికి, భగవంతుని మన హృదయంలో స్థాపించేయాలి అంటే మొదట వీటి నుంచి కొద్దిగా జగ స్థానం చేయాలి. వీటిని ఎలాగొట్టాలి? అవి ఎలా ఎలాగొట్టాలంటే ఆ శృతికి సహాయం తీసుకోవాలి. భగవంతు లీలామయ కథలను వింటే అప్పుడు ఈ అవగుణాలన్నీ మన నుంచి వెళ్ళిపోతాయి. అర్థమవుతుందా లేదా? ఇది అవసరం మనకు రామతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఇక్కడి నుంచి అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే శృతకీర్తి సహాయమున మన మనస్సులో కల్మషాలు దూరైపోయినావో అప్పుడు శత్రుఘ్నుడు కన్నా పెద్దవాడెవరు అన్న? లక్ష్మణుడు. లక్ష్మణుడు అంటే ఏంటి? ఎవరికైతే జీవితంలో ఒకటే లక్ష్యం ఉంది, సకల లక్ష్యం గుణధామ, అతనికి అన్ని లక్షణాలు శుభ లక్షణాలు ఉన్నాయి, అన్ని గుణాలు ఉన్నాయి. అన్ని గుణాలు ఉంటే దాని ఫలితం ఏంటి? సమస్త గుణాలు సద్గుణాలు మనలో ఉన్నాయి, మంచి భక్తులు, అన్ని గుణాలు ఉన్నాయి. దాని అన్ని గుణాల లక్ష్యం ఏమవుతుంది? జీవితం ఒక లక్ష్యం తెలిసిపోతుంది. అన్ని గుణాలు ఎప్పుడైతే మంచి గుణాలు సద్గుణాలు వచ్చినో అప్పుడు నాకు తెలుసు జీవితం ఒక లక్ష్యం ఏంటి అని. జీవిత లక్ష్యం ఏంటి? శ్రీకృష్ణ పాదారవిందయో కదా. అందుకని ఎప్పుడవుతే శృతికీర్తి వల్ల మనం భగవంతుని యొక్క కథా ఇంటూ మన మనస్సును శుద్ధమైపోయిందో అప్పుడు మన జీవిత లక్ష్యం రావాలి. అప్పుడు లక్ష్మణుని ఆశ్రయం తీసుకోవాలి. సకల జగత ఆధార్, సమస్త విశ్వానికి ఆధారం మనం, మనకు కూడా ఆధారం అతను సాంధిని శక్తి. అలాంటి లక్ష్మణుని ఆధారం తీసుకుంటే లక్ష్యం ఒకటి అవుతుంది. భగవంతుడు శ్రీ భగవద్గీతలో ఏమంటాడు? 2వ అధ్యాయంలో ఎవరికైనా చెప్తుందో 241లో ఏముంది? వ్యవసాయ, వెరీ గుడ్, ఎవరు చెప్పారు? వ్యవసాయాత్మిక బుద్ధి ఏకైవ కురునందన. ఒకవేళ మన కృష్ణ భావనలో వెళ్ళాలంటే మన బుద్ధి ఒకే మార్గం ఉండాలి, పలు మార్గాలకు వెళ్ళకూడదు. ఒక బకెట్ నీళ్ళు తీసుకొని ఇక్కడ వేసాను కానీ నేను ఆ లక్ష్యం ఏంటి? ఎంట్రన్స్ వరకు వెళ్ళాలి కానీ బకెట్ నీళ్ళు ఇక్కడ వేసాను. కొన్ని నీళ్ళు అక్కడ పోతాయి, కొన్ని ఇక్కడ పోతాయి, కొన్ని ముందుకు వెనక్కి పోతాయి. నీళ్ళు చేరగలవా చెప్పండి, మీరు కూడా చెప్పండి, నాకు కొన్ని తెలో. కానీ అదే మన లక్ష్యం చేరాలి, నీళ్లు అంతవరకు వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఒక పైప్ పెట్టుకొని పైప్లో నీళ్ళు వేస్తే అంతవరకు చేరుతాయి. నీటి మాత్రం అంతేనే కానీ మనం ఏ విధంగా అక్కడికి తీసుకెళ్లాలో మనం దాన్ని ఉపాయం చేసుకున్నాం. అదే విధంగా మన మనస్సుంది ఎప్పుడైతే ఏకాగ్రత వస్తుందో అన్ని విషయాలు వేరే అన్ని లంపటాలన్నీ వదులుకున్నామో అన్ని విషయాలు తీసుకున్న ఏకాగ్రతతోటి ఒకటే ఒక భగవంతుని శరణాగతులని పూర్తి అన్యత శరణం నాస్తి త్వమేవ అన్నట్లు ఆ భావంతో చేస్తే అప్పుడు మనం లక్ష్యానికి వస్తామన్నమాట. ఆ లక్ష్యానికి రావడానికి మొదటి సహాయం కావాలి, శృతకీర్తి సహాయం కావాలి. శత్రుఘ్నుడు శృతకీర్తి సహాయం వల్ల శత్రువులు అన్నీ వెళ్ళిపోతారు. కృష్ణ భగవంతుని యొక్క కథ వింటే మన మనసులో ఉన్న శత్రువులు వెళ్ళిపోతారు. అప్పుడు మన యొక్క జీవిత యొక్క లక్ష్యాన్ని సిద్ధపరచుకోవచ్చు. లక్ష్మణునికి ఎప్పుడైతే అడవికి వనవాసానికి వెళ్ళాడో ఏదో అర్థం చేసుకోవాలి. రాముల వారికి వనవాసం ఉంది, లక్ష్మణునికి కాలేదు కదా. లక్ష్మణుడు అన్నా నియమండి నేను వస్తాను అంటే వద్దు అంటాడు. హే లక్ష్మణ, భరతుడు శత్రుఘ్నుడు ఇక్కడ అయోధ్యలో లేరు, వాళ్ళిద్దరు అందరు వాళ్ళ మామ ఇంటికి వెళ్ళిపోయారు. నీవు నేనున్నా, నేను అడుగు వనవాసానికి వెళ్తున్నా, నాకు ఆజ్ఞయింది కనుక నీవు ఇంటి దగ్గర ఉండి అమ్మ నాన్నకు అందరి పిన్నమ్మలకు మొత్తము పెద్దవాళ్ళందరికీ సేవ చేస్తూ ఇక్కడ ఉండు, అది జీవిత లక్ష్యము. ఆచార్యదేవో మాతృదేవో భవ పితృదేవో భవని శాస్త్రంలో అంటారు. అన్నిటికన్నా ఉత్తమమైంది మాతాపితల సేవ చేయడము, గురువు సేవ చేయడము, కనుక నీవు ఇక్కడ ఉండిపో, ఇది నా ఆజ్ఞ అంటాడు. లక్ష్మణే ఒప్పుకున్నాడా? ఏమన్నా అతని సమాధానం ఇస్తాడు, గురుపితు మాతున్న జానవు కాహు కహవు స్వభావు నాతనయ్యావు, గురుపితు మాతున్న కాహు జానవు కాహు. హే శ్రీరామ, హే భగవంతుడా శ్రీరామ, నాకు గురువు పిత నాకు గురువు అని మాత అని అని తండ్రి అని నాకెవరు తెలియదు. అది నా స్వభావం నీకు చెప్తున్నా. కహంసుభావు నాథపతి ఆవు, ఇది నా స్వభావం గురించి చెప్తున్నా, వేరే వాళ్ళ గురించి కాదు. నా స్వభావం అంటే నాకెవరు లేరు, నా తండ్రి లేరు, తల్లి లేరు, గురువు లేరు. ఏం ఎవరు అంటూ లక్ష్మణుడు సాక్షాత్ భగవంతుడు శ్రీరాముని యొక్క రామ ఆచార్య రామ విగ్రహవాన్ ధర్మ. శ్రీరాములవాడు అంటే ధర్మాన్ని సాక్షాత్ విగ్రహ స్వరూపం. అలాంటి శ్రీరాములవాడు తమ్ముడు, నాకు తల్లి లేడు, తండ్రి లేరు, నాకు అవసరం లేదు, ఆ గురువు లేడు అంటున్నాడంటే ఎవరు ఒప్పుకుంటాడు? లక్ష్మణుడు రామానుజాచార్యుల వారు కూడా ఆశ్చర్యపోయాడు. రాములవాడు అంటే సరే నీకు తండ్రి తల్లి ఎవరు లేరు, మరి నీకెవరు ఉన్నారు మరి? అతనేమంటాడు అప్పుడు, మోరే సభై ఏకు తుమ స్వామి దీనబంధువుడు అంతర్యామి, మోరే సభకు ఏకై స్వామి. హే స్వామి, ఏ భగవంతుడా, ఏ మా జ్యేష్ఠ భ్రాత్ర, నాకు తల్లి తండ్రి ఎవరు లేరు, నాకొక్కడి నీవొక్కడే నా దిక్కు, దీనబంధువుడు అంతర్యామి, నేను నాకన్నా మించిన దీనబంధు దీనుడు ఎవరు లేరు, నేను నీవు నా దీనబంధుడు, అంతర్యామి నా హృదయంలో ఉన్న నువ్వు. అర్థమవుతుందా? అంటే నాకు నీవు తప్ప ఇంకా వెళ్ళరు, నీవు నాకే తండ్రివి, నాకే తల్లివి, నాకే గురువు, అంతే. నీవు తప్ప నాకు ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేరు, నీవే నా గురువు అంత. త్వమేవ మాతా చ పితత్వమేవ త్వమేవ బంధస్థ సఖాత్వమేవ తమైవ విద్యాధరు అంటారు, కానీ అంత వేరే వాళ్ళు ఆ భావన. కానీ లక్ష్మణుడు పూర్తిగా మనస వాచ కర్మణ సిద్ధి చేస్తున్నాడు. రాముడు అంటే సరే నువ్వు నిజంగానే అంటున్నావా, నేనే నీకు అన్నిటినీ అందరు వచ్చి తొమ్మిది మాతాత అని రోజన ప్రణామం చేస్తారు, కానీ వాళ్ళ నోటితో అంటారు, కానీ వాళ్ళు హృదయంతో అన్నారే, నాకు ఎలా గ్యారంటీ ఉండాలి నువ్వు నిజంగా అంటున్నావు అంటే? లక్ష్మణుడు ఏమంటాడంటే, ఏ స్వామి, ఏ భగవంతుడా, నీతో ఎవరైనా అబద్ధం చెప్పగలరా? ఎందుకు? దీనబంధు ఊరు అంతర్యామి, ఊరు అంటే హృదయంలో, నీవులో హృదయంలో నివసించే ప్రతి ఒక్కరి హృదయంలో అంతర్యామిగా నివసిస్తున్న పరమాత్మ స్వరూపంగా ఉన్న నీకు ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు అని నీకు తెలియదా? నేను నీకు అబద్ధం చెప్తున్నానా లేకు నిజం చెప్తున్నాను నీకన్నా ఇంకెవరికి ఎక్కువ తెలుసు? నీ ఎప్పుడైతే లక్ష్మణుడు ఆ మాట అన్నాడో రాములవాడు సంతోషించాడు. సరే వెళ్ళి నీ తల్లితోటి ఆజ్ఞ తీసుకుని రా, ఎందుకంటే తల్లి ఆజ్ఞ కావాలి. నీకు వనవాసం కాలేదు కానీ నీ తల్లితోటి ఆజ్ఞ తీసుకొని రామన్నాడు. చూడు తల్లి కూడా పిల్లలు దాడిలో భవిష్యత్తులో ఎలా ముందుకెళ్తారో తల్లి ప్రథమ స్థానము, తండ్రి కూడా ఇద్దరు తల్లిదండ్రుల ఇద్దరు స్థానం ఉంటుంది. తల్లి తండ్రి కన్నా తల్లి మాతృదేవ ప్రథమ గురు తల్లి. తల్లి పిల్లలకి ఏ విధంగా నేర్పుతో వాళ్ళు అంత ముందుకెళ్తారు. సుమిత్ర కూడా ఉపాసనా శక్తి, కైకేయి జ్ఞానశక్తి, సారీ కౌశల్య జ్ఞానశక్తి, కైకేయి క్రియాశక్తి, సుమిత్ర ఉపాసనా శక్తి, వీళ్ళు ముగ్గురు. ఆ ఉపాసనలు ఏంటి? ఉపాసనా భక్తులు ఏముంది? దాస్యభావమే. భక్తి అంటే దాస్యభావం, భక్తిలో అహంకారానికి స్థానం లేదు, ఈశ్వరీ భావం కాదు. దాస్య అంటే దాస్యభావం, ఉపాసన. ఉపాసనలు ఎప్పుడంతే దాస్యభావం ఉండదో ముందుకెళ్ళలేరు. సుమిత్ర ఉపాసనా ప్రతీక అన్నమాట. అలాంటి ఉపా ఏమంటుంది ఆమె? తుమరయి భాగు రామ బన జాయి దూసర హేతు తాత కచునాయి. హే లక్షణ, నన్ను అడగడానికి వచ్చినావు కదా, నీ భాగ్యం నీ అదృష్టం వల్లనే రాముల వారు శ్రీ వనవాసానికి వెళ్తున్నారు. అవును, ఇంకే కారణం లేదు. ఎందుకంటే నీవు అయోధ్యలో ఉంటే రాజకార్యాలు ఎన్ని ఉన్నావో, చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి నువ్వు నా దగ్గర ఎక్కువ లేవు, నీ అన్న దగ్గరనే ఉన్నావు ఎక్కువ. చిన్నప్పటి నుంచి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు కూడా లక్ష్మణుడు లేకుంటే రాములవారు కాయకాయని ఏడ్చేవాడు. ఎప్పుడు లక్ష్మణ్ తీసుకొచ్చి అక్కడ పెడితే ఉండదు. ఏ విధంగా చైతన్య మహాప్రభు ఏడుస్తుంటే హరి హరి బో అంటే సరి గమ్ముండేవాడు కదా. అదేవిధంగా రాముల వారు కూడా ఎప్పుడైతే చిన్నప్పుడు ఏదైనా ఏడుస్తే ఎవరేం చేసినా ఊరికే కాదు, లక్ష్మణ్ తీసుకొచ్చి అతని పక్కన పండుగ పెడితే ఓకే హ్యాపీ. అది అందుకని సుమిత్ర మాత అంటుంది, నీ భాగ్యం ఇక్కడ ఉంటే రాజకార్యం వల్ల మీ రాముల వారి సేవ చేయడం నీకు సమయం దొరకదు, కానీ నీ అదృష్టం వల్ల అడవికి వెళ్తున్నాడు, ఇంకే కారణం కాదు. అడవిలో 24 గంటలు నువ్వు సేవ చేస్తూనే ఉండొచ్చు. చూడు తల్లి ఎంత పెద్ద గొప్ప మనసు అనాలి. తాత తుమార మాతు వైదే పితా రామ సున భాంతి సనే. ఈ తాత అంటే చిన్నపిల్లలను ప్రేమతోటి తాత అంటారు, పెద్దవాళ్ళని కూడా తాత అని ప్రేమతో అంటారు. సందర్భాన్ని వాళ్ళు ప్రేమతోటి ఎవరైనా సరే పెద్దవాళ్ళని కూడా ఏ తాత అంటాము, చిన్నవాళ్ళని కూడా తాత అంటారు. ఇక్కడ తల్లి కుమారుని అంటుంది ఏ తాత. సీతానికి తల్లిది. ఎందుకు ఇప్పుడు అయోధ్య వెళ్తున్నావు నువ్వు, రాజమహల్ నుంచి బయటికి వెళ్తున్నావు, వనవాసానికి వెళ్తున్నావు. వనవాసంలో సీత నీ తల్లి, రాముల వారు నీ తండ్రి. ఆ భావనతో నీవు ఎప్పుడు వాళ్ళ సేవ చేయాలి అంతే. జోపేసీ రామ బన జాయి అవత తుమార కాజు కచునాయి. జబ రామ సీత సీతారామ లక్ష్మణులు వనవాసానికి వెళ్ళారో నువ్వు అయోధ్యలో ఎందుకు ఉంటావు? అవసరం లేదు, నీకే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అయోధ్యలో. వాళ్ళు ఆ వనవాసానికి వెళ్తే నువ్వు కూడా వనవాసం. ఏ తల్లి విధంగా తన పుత్రులకు ఉపదేశం ఇస్తుంది? ఆమె సుమిత్ర ఉపాసనాశక్తి కనుక ఆమె ఇస్తుంది. ఆ విధంగానే తన పిల్లలకు నేర్పడం వల్ల శత్రుఘ్నుడు మరియు లక్ష్మణుడు కూడా పూర్తి సేవాభావంలో ఉండిపోయారు ఇద్దరు పెద్దన్నలకు. అలాంటి లక్ష్మణుని వాళ్ళ కృప వల్ల ఒకటి మనకు ఎప్పుడైతే శత్రుఘ్ని కృప వల్ల మనకు మన కామక్రోహ లోభము వాళ్ళు వెళ్ళిపోతావో అప్పుడు మనకు లక్ష్యం సిద్ధమవుతుంది. శ్రీకృష్ణుడు రాధా గోవిందే నాకు ఆశ్రయం అనే లక్ష్యం ఎప్పుడో సిద్ధమవుతుందో, లక్ష్యం సిద్ధమవుతే మన ఏముంటుంది అప్పుడు? మనస్సులో పూర్తిగా నిర్మలమైపోయింది, లక్ష్యం సిద్ధమైంది. అప్పుడు మనస్సులో ఏముంటుంది? తహతహలాడిపోతాం. ఎప్పుడు రాధా గోవిందులను చూడాలి, ఎప్పుడు రాధా గోవిందులను సేవ చేయాలి, ఎప్పుడు రాధా గోవిందులను కలవాలి, ఉంటుందా లేదా? శుద్ధావస్థలను వస్తుంది ఆ భావన. అది ఎవరిస్తారు మనకు? లక్ష్మణుని శక్తి. ఊరు మిల, ఊరు అంటే శక్తి, హృదయము, మిల అంటే కలపడం అన్నమాట. ఊర్మిల అలాంటి ఎప్పుడో ఉత్కంఠ ఉండాలి, భగవంతుని కలవాలి అనే తీవ్రమైన ఉత్కంఠ ఉండడమే ఊర్మిల. అలాంటి ఉత్కంఠ ఎలా వస్తుంది అంటే ఊర్మిళ శక్తి వల్ల వస్తుంది. ఈ రెండు వచ్చినాయి మనకు, ఉత్కంఠ వచ్చింది, శుద్ధమైంది, అప్పుడు భగవంతుడు రాముని మన హృదయంలో స్థాపించాలి. అది ఎవరు చేస్తారు? భరతుడు. భరించేవాడు, భరణం చేసేవాడు కనుక భరతుడు అన్నమాట. భరతుని సాక్షాత్ రామ ప్రేమ విగ్రహ అంటారు. భరతుని యొక్క ప్రతి రోమంలో రామ ప్రేమ తప్ప ఇంకేది లేదు. ఎప్పుడు రాముని తప్ప ఇంక అతను ఇంకేం ఆలోచించలేదు. భరతుడు శ్రీరాముల వారిని తీసుకురావడానికి గంగానదిని దాటి భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళే ముందు అక్కడ తెలిసింది సమాచారం, భరద్వాజ ఆశ్రమంలో రాముల వారు ఉన్నాడని. అప్పుడు ఎప్పుడు తెలిసిందో గంగాధరునికి రాసి చేసి అయోధ్యకు తీసుకురావాలని ఇప్పుడు తెలుతున్నాడు. గంగామాతను ఒక్కటే అడిగాడు,
అర్థిన ధర్మన కామరుచి గత నిర్వాణ జనమ జనమ మీ రామరతి ఏ వరదాను నమాంగ్.
గంగాను పూజ చేస్తూ మనం కూడా కోరికలు ఉంటాం, హే గంగమయ్య నాకు జీవితంలో ఆ ధర్మార్థ కామ మోక్షాలు, గతి అంటే మోక్షం అనేది, నా మోక్షం కూడా అవసరం లేదు కానీ ఏం కావాలి,
జనమ జనమమై రామరతి ఏ వరదాన్,
ప్రతి జన్మలో శ్రీరాముల చరణంలో శ్రీరాముల వారి చరణ కమలంలో నాకు ప్రేమ ఉండాలి. మమ జన్మని జన్మని ఈశ్వర భవతాత్ భక్తి రహితికి తయి. అలాంటి శుద్ధ భక్తుడు ప్రతి నిమిషంలో రాముల వారి ప్రేమ తప్ప అతను లేదు. అందుకని అతని సాక్షాత్ రామ ప్రేమ విగ్రహ అనేవాళ్ళు అతను. అలాంటి భరతుడు ఎప్పుడైతే మన మనస్సు హృదయం ఖాళీ అయిపోయిందో, శుద్ధమైపోయిందో, లక్ష్యం సిద్ధమైందో, భరతుడిని స్మరించినంత మాత్రమే భరతుడు రాముల వారిని మన హృదయంలో స్థాపించడానికి పూర్తిగా సహాయం చేస్తాడు. మన రాములు అంటే కృష్ణుడు అవుతాడు, రాముడు కృష్ణుడు భేదం చేయకూడదు మనం, అందరూ ఒకటే. మొదట్లో దీని గురించి మాట్లాడాం మనం. ఎప్పుడైతే భరతుడిని మనం స్మరిస్తామో భరతుల వారి కృప వల్ల మన మనసులో హరిభక్తి స్థాపింపబడుతుంది. అప్పుడు ఆ స్థాపించినాక ఎప్పుడైతే రాముల వారు శ్రీరాముల వారు హరిభక్తి మన హృదయంలో స్థాపించిందో దానికి సూచన ఎలా ఉండాలి? ఆయనండి ఇతను శుద్ధ భక్తుడు, హరిభక్తి నైష్టికి భక్తిర్భవతి నైష్టికి, ఆ విధంగా వచ్చి మన మనస్సులో భక్తి స్థాపన అయింది, రాముల వారు స్థాపించాడు ఎలా తెలిసిపోతుంది? తెలియాలి కదా. శత ప్రజ్ఞ సకాభాష సమాధిస్తస్య కేశవ శతదీకిం ప్రభాషేత కిం ఆసీత భ్రజేత కిం. ఎవరైతే శుద్ధ భక్తుడు శత ప్రజ్ఞుడు అయిపోయాడో ఎలా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు, అంటే అతని ప్రతి విధానం వేరే. అదేవిధంగా భక్తుడు అవుతే ఇప్పుడు భగవంతుని తన హృదయంలో స్థాపింపబడి చేశాడో ఏ కండిషన్లో మొత్తము కామక్రోధ లోభమోహాలు వెళ్ళిపోవాలి, ఉత్కంఠ రావాలి, భగవంతుని కలవాలి, జీవితం లక్ష్యం పూర్తి అవ్వాలి. భరత మహారాజు కృప వల్ల రాముడు స్థాపించాడు, కానీ చిన్నాలు ఎలా ఉంది, ఆ చిన్నాలు ఎలా ఉంది అది తెలుసుకోవడానికి, ఆ చిన్నాలు రావడానికి సాయం ఎవరు తీసుకోవాలి? మాండవి, భరతుని భార్య మాండవి. మాండవి మా అంటే తల్లి. ఏ విధంగా తల్లి తన పిల్లలపైన అత్యంత ప్రేమ ఉంటుందో స్వాభావికమే, కల్పితం కాదు. అదేవిధంగా ఎప్పుడైతే భక్తి హృదయంలో ఆ రామ శ్రీహరి భక్తి స్థాపింపబడిందో అతని హృదయంలో ఏ జీవిపైన అసూయ ఉండదు.
శ్రీ రామమై సబు జగజాని కరహు ప్రణాము జోరి జుగ ప్రాణి.
ఎప్పుడైతే భక్తుడు ఆ స్థితికి వస్తాడు, భరతుని మహారాజు వల్ల దేవ వల్ల భగవంతుని స్థాపన అయిందో అతని హృదయంలో ఒకటే ప్రేమ ఉంటుంది. ఏ విషయంలో ఎక్కడ చూసినా రాధాకృష్ణులే, సీతారాముల భయమే అంత. ఆ స్థితి అన్నమాట, ఎవరితో ద్వేషం ఉండదు ఆ స్థితిలో. శుద్ధ భక్తులు మాధవేంద్ర పూరి అలాంటి శుద్ధ భక్తులు, సనాతన గోస్వామి వీళ్ళందరికీ, సనాతన గోస్వామి రూప గోస్వామిని బృందావనలు అందరూ ఎవరు శత్రులే గారు, ప్రతి ఒక్కరు అతన్ని ప్రేమించేవాళ్ళు. ఆ స్థితికి వచ్చినప్పుడు ప్రతిలో తల్లికి ఏ విధంగా తన పిల్లలపైన శుద్ధ భక్తి ప్రేమ, అహేతుకి ప్రేమ ఉంటుందో అదేవిధంగా భక్తునికి కూడా ప్రతి జీవిపైన అహేతుకి ప్రేమ ఉంటుంది, ఎలాంటి ఈశ ఉండదు, తట స్థితిలో కూడా ప్రేమ ఉంటుంది. అర్థమైందా? అర్థమవుతుందా లేదా, లేకుంటే నేను మాట్లాడుతున్నా అంతే. ఎప్పుడైతే ఈ మూడు వచ్చినావు అప్పుడు రాముల వారు తెలుసు మనకు వస్తుంది, మన ప్రేమ వచ్చింది అప్పుడు రాముల వారు మన హృదయంలో ఉండాలి. రాముల వారి తత్వం ఏంటి అక్కడ ఉంది.
జో ఆనంద సింధు సుఖరాశి, జో ఆనంద సింధు సుఖరాశి, శీకరితే త్రైలోక సిపాసి, త్రైలోక సిపాసి, జో సుఖ ధామ రామ సనామ ధామ రామ అఖిల లోకదాయక విశ్రామ, లోకదాయక విశ్రామ.
ఇది రామతత్వం. అది
జో ఆనంద సింధు సుఖరాశి.
రాముల వాడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, కృష్ణుడికి నన్ను చూసారా కోపం ఇస్తున్నట్లుగా, దుష్టులకైనా సరే నవ్వుతూ అంతే. రాముల వాడు రావణుని చంపేప్పుడు కూడా నవ్వుతూ, రావణ నీ అహంకారం వల్ల నీ స్థితికి వచ్చావు, నా శరణాగతి కూడా నేను క్షమిస్తాను అన్నాడు. ఆ స్థితి. అలాంటి ఎవరత్త తన భార్యను అపహరించి వెళ్ళి తీసుకెళ్ళాడు, రఘువంశానికి అపకీర్తిని తెచ్చాడో, కళంకం తెచ్చాడో, అలాంటి దుష్టుని శత్రువుని కూడా క్షమిస్తా అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే రాముల వారికి శత్రువులు ఎవరు లేరు, భగవంతుని ఎవరు శత్రువులు గారు. మనకుండి భౌతిక స్థితిలో మనకు శత్రువులు మిత్రులు ఉంటారు, కానీ శుద్ధ స్థితిలో ఎవరు శత్రువులు గారు, అందరు మిత్రులే. అందుకని ఆ స్థితికి ఎప్పుడు వస్తామో మనం రామతత్వాన్ని మనకు అర్థం చేయాలి. అప్పుడు నే సర్వదా ఆనందమయంలో సింధు సుఖ, ఈ విధంగా అయితే శ్రీరాముల వారు సింధు సుఖ రాశి, సుఖానికి రాశి ఆగారము ప్రజరి. అదేవిధంగా రాముడేంటి, ఏముంది సెకండ్ లైన్, జో సుఖధామ రామ అసి నామ, సుఖధామ అతను సుఖానిచ్చే. ఎప్పుడైతే మనం ఎంతవరకు అయితే మనం శరీరం ఉందో భక్తిలో, కొందరు అంటే మేము భక్తి చేస్తున్నామండి మళ్ళీ ఎన్నో కష్టాలు వస్తున్నాయి జీవితంలో, మనం ఇది ఒకటి ఆలోచించుకోవాలి. ఎంతవరకు అయితే మనం భౌతిక శరీరం ఉందో, మూడు తపత్రయాలు ఉండక తప్పవు, ఎవరు దీని నుంచి వెళ్ళలేరు. కానీ ఎప్పుడైతే రామభక్తిని మనం పూర్తిగా ఏ విధంగా అయితే మనం మాట్లాడుతుందో ఆ విధంగా పూర్తి రాముల వారి భక్తిని మన హృదయంలో స్థాపించాము, శ్రీహరిభక్తిని మన హృదయంలో స్థాపించారు, అప్పుడు రాముల వారు శ్రీహరి రమణిస్తుంటారు మన హృదయంలో. అప్పుడు కిషోరిజీ సీత అనండి, రాధిక అనండి, ఇద్దరు కిషోరియే. ఆ కిషోరి తన అభయస్తం కృపాహస్తాన్ని మన చేయి పైన నెత్తి పైన పెడుతుంది. ఏ విధంగా అయితే మధ్యాహ్నం పూర్తి ఎండ విపరీతంగా ఉంటుంది, సూర్యదేవుని చెప్పని అంటే తగ్గించాయా అని, మనం ఏం చేస్తాం, ఛత్రి తీసుకొని వెళ్తాం కదా, గొడుగు తీసుకొని వెళ్తాం. గొడుగు వల్ల మనకు కొద్దిగా ముక్తి వస్తుంది, ఎండను తగ్గిపోతుంది. అదేవిధంగా ఎప్పుడైతే మనకు వచ్చే తాపత్రయాలు ఉంటాయి, కానీ రామభక్తిలో ఎప్పుడైతే శ్రీహరి మన హృదయంలో రమణిస్తున్నాడో, అదే సమయంలో కిషోరిజీ శ్రీ సీత భగవతి సీత శ్రీ రాధారాణి తన కృపాహస్తాన్ని మన నెత్తి పైన పెడితే, శిరస్సు పైన పెడితే, అప్పుడు మనకు ఆ తట్టుకునే శక్తి ఉంది, చల్లగా అనిపిస్తుంది. ఆ కష్టాలే కూడా మనకు ఆనందంగా అనిపిస్తాయి. ఏ విధంగా అయితే గొడుగు పట్టినంత మాత్రాన నీడ వల్ల మనకు ఆ కష్టం అనిపించదు. అంటే కష్టాలు ఉన్నా మనకు తెలిసి రాదు భక్తులకు, ఎందుకంటే వాళ్ళ చింతన సర్వదా రాముల వరకు ఉంటుంది. ఇది రామతత్వం అర్థం చేసుకోవడం అన్నమాట. ఏమన్నా ప్రశ్న ఉందా ఇక్కడ, తర్వాత అడుగు, ఎవరికైనా అర్థం కావాలంటే తర్వాత అడగచ్చు. సరే, ఇక రాముల వారు జన్మైంది, అల్పకాలంలోనే వశిష్ఠ మహర్షి దగ్గర సమస్త విద్యా పారంగతుడైపోయాడు. 15 సంవత్సరాల్లో మొత్తం విద్య నేర్చుకున్నాడు. 16వ సంవత్సరం వచ్చేసరికి అగస్త్యుల వారి వశిష్ఠ మహర్షి ఆశ్రమం నుంచి వచ్చి మొత్తం రాజకార్యాలను అన్నదమ్ములందరూ నెరవేర్చడం మొదలెట్టారు. ఇక్కడ సిద్ధాశ్రమంలో, సిద్ధాశ్రమం అంటే ఇప్పుడు ప్రస్తుతం దాని పేరు బక్సర్ అంటారు, బెనారస్ నుంచి 50 కిలోమీటర్ దూరంలో బక్సర్ ఉంది. చాలా హిస్టారికల్ ప్లేస్, ప్లాసీ యుద్ధం, ఎవరైతే హిస్టరీ చదివి ఉంటారో ప్లాసీ యుద్ధం అనేది ఎక్కడైంది, అక్కడనే మన భారతదేశం యొక్క భవిష్యత్తు నిర్ధారితమైపోయింది. బ్రిటిష్ మన వాళ్ళని రాజ్యం చేయాలా ముస్లిం చేయాలా అనేది, అక్కడ ముస్లిమ్స్ ఓడిపోయారు, సిరాజ్ యుద్ధంలో ఓడిపోయాడు, బ్రిటిష్ తీసుకున్నారు, అది బక్సర్. ఇప్పుడు దాని బక్సర్ అని పేరు, కానీ మన వైదిక గ్రంథాల్లో దాన్ని సిద్ధాశ్రమం అంటారు. ఆ స్థానంలోనే విశ్వామిత్ర మహర్షి తపస్సు చేసే ఆశ్రమం. సిద్ధాశ్రమం ఎందుకు వచ్చిందంటే భగవంతుడు శ్రీ విష్ణు వామనావతారం అన్న క్రితం కూడా అక్కడ ఘోర తపస్సు చేసి చేశాడు. తర్వాత వామన భగవంతుడు కూడా ఆవిర్భవించాక అవతరించాక అదే స్థానంలో తపస్సు చేశాడు కనుక సిద్ధి ప్రాప్తించాడు కనుక దానిపై సిద్ధాశ్రమం వచ్చింది. కశ్యప మహర్షి, అదితి మాత వాళ్ళు కూడా అదే స్థానంలో వాళ్ళు తపస్సు చేశారు. అందువలన ఈ స్థానం యొక్క మహత్వం చాలా ఉంది, భక్తి సులభం, భగవత్ ప్రాప్తి సులభమవుతుందని విశ్వామిత్ర మహర్షి ఆ స్థానంలోనే ఆశ్రమం పడిన కుటీరాన్ని నిర్మించుకొని యజ్ఞ ఆగాదులు చేస్తున్నాడు. యజ్ఞం చేసేది తన స్వార్థం కొరకు కాదు, ఋషులు చేసేది సర్వ కళ్యాణం, సర్వహిత కళ్యాణం, జగత్ కళ్యాణం కొరకు అన్నమాట. కానీ అతను ఎప్పుడు అది యజ్ఞ ఆగాదులు చేస్తాడు. రాముని ఆజ్ఞానం ఏంటి? ఎవరు యజ్ఞం చేయకూడదు, ఎవరంతా బ్రాహ్మణులు ఉంటే వాళ్ళని చంపి తినేసేయండి, యజ్ఞాన్ని ధ్వంసం చేయండి ఆజ్ఞ. అందువలన తాటక కుమారులైన శుభ మారిచ శుభావులు ఇద్దరు ఎప్పుడు వాడిని విఘ్నం చేయించేవాళ్ళు. యజ్ఞాన్ని చేయడానికి మొదలు అనుష్ఠానం చేయండి ఆహుతి ఇచ్చే సమయంలో వాళ్ళు ఆకాశం నుంచి రక్తము మాంసము ఎముకలు అన్నీ మురికి వస్తువులు వేసేవాళ్ళు, యజ్ఞం ధ్వంసమైపోయేది. విశ్వామిత్రుడు అనుకున్నాడు, అతనికి చాలా శక్తి ఉంది విశ్వామిత్రునికి. విశ్వామిత్రుని దగ్గర ఎంత శక్తి ఉందంటే దేవతల్లో కూడా లేని అస్త్రశస్త్రాలు అతని ఆధీనంలో ఉన్నాయి. మహాశక్తివంతుడు, బ్రహ్మర్షి కాదు రాజర్షి కూడా, క్షత్రుడు సమస్త యుద్ధ పారంగతుడు, అదేవిధంగా బ్రహ్మర్షి కనుక సమస్త ఆధ్యాత్మిక యుద్ధ పారంగతుడు, సమస్త సిద్ధులు ఉన్నాయి. కానీ ఆ చేసే యజ్ఞం యొక్క అనుష్ఠానం యొక్క నియమం ఏంటంటే కోపగించకూడదు. అందువల్ల శత్రువులు బాధిస్తున్నా సరే కోపగించుకోలేదు, ఎందుకంటే కోపగిస్తే తన తపశక్తి నష్టమైపోతుంది. ఏ ఉద్దేశంతో ఆ యజ్ఞం చేస్తున్నాడో ఆ ఉద్దేశం నెరవేరదు, అందుకని కోపగించకుండా సహిస్తున్నాడు. ఒకరోజున కూర్చుని విశ్వామిత్రుడు అనుకుంటాడు, ఈ విధంగా అయితే నా యజ్ఞం పూర్తి కాదు. బ్రహ్మర్షి త్రికాల వేత్త కనుక ధ్యానంలో కూర్చుంటే అతనికి అర్థమైంది, భగవంతుడు శ్రీరాముని అవతరించాడు అయోధ్యలో. ఈ దుష్టులు హరిచేతులనే సంహరింపబడగలరు, నా చేతు మిగతా ఎవరికి సాధ్యం కాదు అని ఆలోచించి అక్కడి నుంచి సిద్ధాసనం నుంచి పయనించి అయోధ్యకు చేరుతాడు. అయోధ్యకు వచ్చి సమాచారాన్ని దశరథ మహారాజుకి పంపిస్తాడు. దశరథ మహారాజుకి ఎప్పుడైతే ఈ సమాచారం తెలిసింది, విశ్వామిత్ర బ్రహ్మర్షి వచ్చి తన ద్వారం దగ్గర నిలబడిందని తెలిసేసరికి మరే అగస్త మహర్షి, జాబాలి, వామన మహర్షి సమస్త బ్రాహ్మణులతో కూడి విశ్వామిత్రుని స్వాగతం ఇవ్వడానికి ద్వారం దగ్గరికి వెళ్ళి స్వాగతం ఇచ్చి లోపలికి తీసుకొచ్చాడు. తన ఆసనం పైన కూర్చోబెట్టి అతను అర్ఘ్యపాద్యాలు ఇచ్చి పూజ చేసి తర్వాత, హే మహర్షి, మీలాంటి విభూతులు బ్రహ్మర్షులు ఏ కారణం అకారణంగా ఇక్కడ నగరాల్లో ప్రవేశించరు, ఎప్పుడు మన జ్ఞప్తి ఉండాలి, శుద్ధ భక్తులను మహర్షులను మీ ఆరోగ్యం బాగుందండి అడగకూడదు. నాలుగో స్కందంలో చదవండి, నాలుగో స్కందంలో పృథ్మహారాజు సనక సనాతన మహర్షులకు వాళ్ళు చెప్తారు, నేను మీలోను మీ ఆరోగ్యం బాగుందా అడిగి, ఎందుకంటే మీరు ఆత్మారాములు, ఆరోగ్యం బాగుందా అని ఎవరిని అడగాలి? భౌతిక మనసులో ఎవరైతే శుద్ధ భక్తి స్థాయికి వెళ్తారో వాళ్ళని ఆరోగ్యం అడగకూడదు. మీ భక్తి ఎలా అవుతుంది? మీరు జపం బాగుతుందా, పూజ క్రియ అవన్నీ బాగుతుందా? అది అంతే. అందుకని దశరథ మహారాజు కూడా విశ్వామిత్రుడు మీ ఆరోగ్యం బాగుందని లేదు, ఏమన్నాడు, మీ యజ్ఞయాగాదులు తపస్సులో ఏమి విఘ్నం కావడం లేదు కదా, మీకు ఎలాంటి నేను సేవ చేయాలని చెప్పండి, మీరు ఏమైనా ఆజ్ఞిస్తే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని. విశ్వామిత్రుడు అంటాడు, ఏ రాజన్, ఈ ఇప్పుడున్న ప్రతి పరిస్థితుల్లో రావణి ఆకంతం వల్ల ఈ భూమండలంలో ఎవరు ఇలాంటి వాగ్దానం చేసే శక్తి ఎవరికి లేదు. నీవు రఘువంశివి, ఇక్ష్వాకు వంశుడు కనుక నీవే ఈ విధంగా వాగ్దానం చేసే, నేను అడగ నన్ను అడగలేదు దేనికోసం వచ్చాను అని అడగకుండా నీవు వాగ్దానం చేశావే, ప్రతిజ్ఞ చేశావు, ఇది మీకు రఘువంశీయులకే సరిపోతుంది, అన్యత ఎవరికి సంబంధం కాదు. సరే చెప్తాను, నేను యజ్ఞ ఆగాదులు చేయాలని తెలిపాను, కానీ రాక్షసులు నా యజ్ఞాన్ని ధ్వంసం చేస్తున్నారు, కనుక నీ కుమారుని రామును వాణిస్తే అతడు రాక్షసులను రక్షిస్తాడు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడు దశరథునికి, తన కాళ్ళ కింద ఉన్న భూమి భూకంపమైనట్లు అయిపోయింది అతనికి. ఉన్న నలుగురు కుమారులు ప్రేమలైనా అందరిలో రాముడు అంటే అత్యంత ప్రీతి అతనికి, కండ్లతో సమానం. అలాంటి రాముని అప్పుడు వయసు ఎంత, 16 ఏళ్ళ వయసు అతనికి, అంతే చిన్న బాలకుడు, యుద్ధంలో అనుభవం లేదు. అది రావణుని సైన్యం, ఎవరైతే సమస్త దేవతలు కూడా భయభీతులు అవుతారు రావణితో యుద్ధం చేయాలంటే. అలాంటి రావణ్ణి సైనికులతో యుద్ధం చేయాలి చిన్న బాలుడు అని ఆలోచించి చెప్తాడు, ఏ మహర్షి, కావాలంటే నేను నా సమస్త చతురంగ సేనతో వచ్చి నీకు సహాయపడి యుద్ధాన్ని యజ్ఞాన్ని రక్షిస్తాను, ఈ రాముడు చిన్నపిల్లవాడు వానితో ఏమవుతుంది, కనికరించు. విశ్వామిత్ర మహర్షి చెప్తాడు, హే రాజన్, నీవు సేనతో తీసుకొస్తే రావణుడు కూడా పూర్వ సమస్త సైన్యాన్ని చతురంగ బలాలను పంపిస్తాడు, ఆ దానికి ఇంకా సమయం రాలేదు, ఇప్పుడు నువ్వు ఒక్క రాముని పంపించు అంతే. అంటే దశరథ కాదు, అది వీలు కాదని చెప్తాను. అనేసరికి విశ్వామిత్రుడు కోపి, దుర్వాస మహర్షి వాళ్ళు ఎంబడి కోపం కూడా వస్తుంది. ఎంత శాంతమో ఎంత అనుగ్రహయుతుడో అంత కోపం కూడా. ఎంబడి కోపించింది, హే రాజన్, రఘువంశీయుడో క్షత్రియుడో నాకు వాగ్దానం చేసి నీవు కాదంటున్నావా, ఎంత ధైర్యము, నీవు రఘుకులానికి అపగ కళంకం తీసుకొచ్చావని. అనేసరికి అతని కోపం వచ్చింది, భూదేవి వణికిపోయింది. ఎందుకంటే తెలుసు, సృష్టికి ప్రతి సృష్టి చేసిన అలాంటి బ్రహ్మర్షి విశ్వామిత్రుడికి కోపం రావడం అంటే ఏదో ఘోర శాపం ఇస్తాడని భయంతో భూదేవి స్వయంగా కంపించిపోతుంటే వశిష్ఠ మహర్షి అనుకున్న పరిస్థితి బాగలేదు, దాటిపోతుంది అని. వశిష్ఠ మహర్షి వచ్చి, హే రాజన్, రాముని గురించి నీకు తెలియదు కానీ విశ్వామిత్రుడికి తెలుసు. విశ్వామిత్రుడు సమస్త రాక్షసులను సంహారం చేసే శక్తి అతనికి ఉంది, కానీ గొప్ప కీర్తి నీ కుమారునికి ఇవ్వాలని వచ్చాడు. అంతేగాని నిస్సంశయంగా అతన్ని పుత్రులను రాములని లక్ష్మణులను విశ్వామిత్రులు ఒప్పగించు, ఇందులోనే నీకు అయోధ్యకు కళ్యాణము. కళ్యాణం అనే శబ్దాన్ని ప్రయోగిస్తాడు. ఎవరికి అర్థం కదా ఎందుకు కళ్యాణం, కానీ గురువు కనుక వశిష్ఠ మహర్షి చెప్పిన మాట శిరోధార్యం చేసి దశరథ మహారాజు రామలక్ష్మణుడు ఇద్దరికి విశ్వామిత్రునికి అర్పిస్తాడు. వాళ్ళని అర్పించినాక రామలక్ష్మణ్ తీసుకొని విశ్వామిత్ర మహర్షి అక్కడి నుంచి అయోధ్య నుంచి ప్రస్థానమై పూర్తి దినం ఒకటిన్నర యోజనం దూరం నడిచాక గంగా సరయు సంగం దగ్గర అక్కడ ఆగారు. ఆ రోజు రాత్రి అక్కడ ఆగారు. అక్కడ ఆగి కథ అవుతుంది. అక్కడి నుంచి మరోరోజు ప్రాతకాలం లేచి మళ్ళీ ఇంకొక ముందుకు అది గంగానది ఒడ్డు నుంచి వెళుతుంటే ఒక ఘోరమైన వన ప్రదేశం కనిపిస్తుంది. పెద్ద వనము, నగరం ఉంది కానీ ఎవరు జనులు ఎక్కడ లేరు. చూస్తేనే భయానకంగా ఉంది. రాములవారు అంటారు, హే మహర్షి, ఈ ఘోర వనము చూస్తేనే భయంకరంగా ఉంది, కారణమేంటి? కనీసం వనము పక్షులని ఉండాలి, ఇక్కడ పక్షులే లేవు, పశువులు లేవు కానీ పక్షులు చివరికి లేవే, ఏంటి కారణమేంటి, ఇలాంటి వనమేంటి అంటే రాములవారు విశ్వామిత్ర మహర్షి చెప్తాడు, ఏ రామ, ఏ వనము ఉంది కదా ఈ తాటకి కారణంగా అందరు భయభీతులు, సమస్త ప్రాణులు భయభీతులు అయిపోయారు. ఇక్కడ మలదాని కుశైన పెద్ద నగరాలు ఉండే సుందరమైన నగరాలు, ఇంద్రుని వరప్రసాదం వల్ల అత్యంత శోభాయమానంగా అంత అంత భాగ్యవంతంగా ఉన్న నగరాలు, కానీ ఈ తాటకి రాక్షసి వల్ల మొత్తం ధ్వంసమైపోయినాయి ఈ రెండు నగరాలు. రాములవారు అంటే ఈ తాటకెవరు? అప్పుడు విశ్వామిత్రుడు తాటకిని గురించి చెప్తాడు, ఒక యక్షుని, కానీ అతని భర్త సుందరుని అగస్త్య మహర్షి కోపంతో అతను సంహరించిన వల్ల ఆ కోపంతో ఎప్పుడైతే తాటకి అగస్త్య మహర్షిని చంపడానికి వెళ్తే అగస్త్య మహర్షి నువ్వు యక్షుని నుంచి నువ్వు రాక్షసిగా అని శపిస్తాడు. నీ గో శపించేసరికి ఆమె ఇంకో కోపం వచ్చి మొత్తం ధ్వంసాన్ని చేసింది నగరాలను. అప్పటి నుంచి ఈ నగరంలో ఈ అరణ్యంలో ఎవరికి ప్రవేశించే ధైర్యం ఎవరికి ఉండదు. జాగ్రత్త, ఇప్పుడు రాక్షసి ఎక్కడో మనం ఉంటుంది, ఎప్పుడైనా ఏ కారణంగానే అకస్మాత్తుగా మన పైన ఆక్రమించవచ్చు, సాధారణంగా ఉండు అని. వీళ్ళు ఇలా మాట్లాడుతూనే ఉన్నారు, అప్పుడే ఎంబడే అక్కడి నుంచి తాటకి వచ్చింది, ఎవరు ఇక్కడ అని గర్జన చేస్తూ వచ్చింది. ఇద్దరు వీళ్ళు ఇద్దరు ముగ్గురు మనుషులు వచ్చి, నాకు ఆహారం దొరికింది ఈరోజు, నాకు మంచి బ్రేక్ఫాస్ట్ దొరికింది అన్నట్లు ఆ భావనతో వచ్చేసరికి విశ్వామిత్ర మహర్షి చెప్తాడు, రామ, స్త్రీ అని ఆలోచించొద్దు. ఎందుకంటే రఘువంశులు స్త్రీ పైన చేతి ఎత్తరు, రఘువంశులది ఎవరైనా క్షత్రులైనా సరే గో పైన స్త్రీ పైన, స్త్రీ ఎంత పాపకృత్యం చేసినా ఎంత అపరాధం చేసినా సరే స్త్రీని దండించకూడదు మనుస్మృతిలో ఉంది. స్త్రీకి మృత్యుదండం అధికారం కాదు, స్త్రీని ఎవరు గండి కొట్టకూడదు. ఏ ఇంట్లో అయితే స్త్రీ తన కళ్ళలో అశ్రులు వస్తాయో ఆ కిందలో ఆ ఇంట్లో భాగ్యం ఎప్పుడు రాదు అని మనుస్మృతిలో ఉంది. అందుకని స్త్రీ శక్తి స్వరూపిణి ప్రకృతి కనుక రఘువంశీయులు ఎప్పుడు స్త్రీని చంపరు, దాన్ని చేయి పెట్టరు. గోవును రక్షిస్తారు, బ్రాహ్మణులను రక్షిస్తారు, ముసలి వాళ్ళను పిల్లలను రక్షిస్తారు. అది క్షత్రియ ధర్మం, రఘువంశీయుల ధర్మం. అందుకని చెప్తారు, నీవు రఘువంశీయుడు, స్త్రీ అని మాత్రం ఏమాత్రం జాలి చూపొద్దు, నిన్ను సంహరించు అని చెప్తాడు. అప్పుడు వాళ్ళిద్దరిలో ఘోరమైన యుద్ధం అవుతుంది. రా తాటి కూడా సామాన్యురాలు కాదు, యక్షిణి, 10,000 ఏనుగుల బలం ఉన్నది ఆమెతోటి. అంత బలశాలి మహాయుద్ధం చేసేసరికి రాముల వారి సమస్త అతని చేతి యుక్తులనన్నీ ప్రతిఘటించి తన శక్తులతోటి చివరిలో కొద్దిగా ఆలోచిస్తుంది, స్త్రీని ఎలా సంపాదించాలి, ఆ మనసులో భావన ఉంది. సాయంకాలం అవుతుంది అంటే పూర్తి దినమంతా యుద్ధంలో అయిపోయింది. అప్పుడు విశ్వామిత్ర మహర్షి అంటాడు, హే రామ, రాక్షసులు రాత్రి అయినంత వాళ్ళ శక్తి చాలా వస్తుంది, వాళ్లకు రెండింతలు అయిపోతాయి శక్తి వాళ్లకు, అప్పుడు వీళ్ళని కష్టం చంపడం కష్టం. కానీ స్త్రీ అని ఆలోచించొద్దు, నా ఆజ్ఞ, ఈమెను చంపి అయినసరికి హే గురువు అని ఆజ్ఞ అయింది కనుక చంపుతానని ఒకటే బాణంతో ఆగ్నేయస్త్రంతో ప్రయోగించి తాటకిని సంహరించాడు. ఎప్పుడైతే తాటకి చనిపోయి కింద పడిపోయిందో ఆకాశంలో సమస్త దేవతలు పుష్పవర్షాన్ని సుమన వర్షాన్ని చేసి హే రామధన్యుడవ అని. ఎందుకంటే తాటకిని భగవంతుడు తప్ప ఎవరు చంపలేరు, ఇప్పుడు నువ్వే భగవంతుడు అని సిద్ధమైపోయింది. అప్పుడు విశ్వామిత్రుడు కొద్దిగా ఉన్న సందేహం కూడా దూరం అయిపోయింది. విశ్వామిత్రుడు అత్యంత ప్రసన్నుడయ్యాడు. ఆ రాత్రి అదే తాటకవనంలో విశ్రమించి ప్రాతకాలంలో ఇద్దరు సంధ్య స్నానము సంధ్య అయిపోయాక విశ్వామిత్రుల వారు రాముల వారికి అత్యంత అమోఘమైన అస్త్రశస్త్రాలను ప్రయోగించాడు. మొట్టమొదటికి ఇచ్చింది అతనికి బల అతి బలను రెండు విద్యాల్లో ఇచ్చాడు. దానివల్ల రాముల వారికి రామలక్ష్మణుడికి ఇద్దరికి ఎలాంటి ఆకలి దప్పకలు ఉండవు. ఎంతైనా నడవచ్చు, ఎంతైనా పరిశ్రమ చేయొచ్చు, కానీ అలసట అనేది ఉండదు. నడివిలో అడవిలో ఎంత ఘోరమైన అడవిలో నడిచిన సరే వాళ్ళ కాళ్ళలో ఎలాంటి ముళ్ళు కుచ్చుకోదు, కానీ వాళ్ళకి బాధ అనిపించదు. శరీరం ఎప్పుడు భద్రంగా ఉంటుంది, ఎప్పుడు అలసిపోదు. అలాంటి అతి బలాన్ని రెండు విద్యలను ప్రసాదించాడు. మొదట తర్వాత మళ్ళీ అతి బల విద్య అయినాక మళ్ళీ స్నానం చేసి ఆచరణ చేసుకొని ఇద్దరు కూర్చొని విశ్వామిత్ర మహర్షి కూర్చుంటాడు. అతని ముందునే రామలక్ష్మణ్ ఇద్దరు కూర్చోబెట్టి సమస్తమైన అస్త్రాలను, ఆగ్నేయ అస్త్రం, ఇంద్రాస్త్రం, మానవాస్త్రము, మోహిని ఆస్త్రము, విష్ణు చక్రం, ధర్మచక్రాస్త్రము, ధర్మాసనాస్త్రం, శివశక్తి ఆశ్రమం, నారాయణోపాస్త్రము, అలాంటి 32 మహాదివ్యాస్త్రాలను అతను ప్రదత్తం చేస్తాడు. ఎందుకంటే ఇలాంటి అస్త్రాలు ఇంద్రుని దగ్గర కూడా లేవు, కానీ విశ్వామిత్ర మహర్షి తన తపస్సు శక్తితోటి మొత్తం అతని దగ్గర ఉన్నాయి. విశ్వామిత్రుని మహర్షికి తెలుసు, హే రామ, నీకు ముందు ఇవన్నీ అవసరం ఉంటుంది, జాగ్రత్త గ్రహించు నాతోటి అని మొదట ఉపసంహార దాన్ని ఏ విధంగా సంధించాలి అన్ని మంత్రాలతో చేస్తే ఆ సమస్త అస్త్రాలు, నేను చెప్పాను కదా అస్త్రము శస్త్రం వేదం చెప్పాను కదా, చెప్తుందా అస్త్రం అంటే మంత్రంతో ఉపయోగింపబడే శస్త్రాలు అస్త్రాలు అయిపోతాయి. ప్రతి అస్త్రానికి ఒక అధిష్టాత్రి దేవత ఉంటాడు, దేవి దేవతలు ఉంటారు. ఎప్పుడైతే మొత్తం మంత్రాలను ప్రదత్తం చేశాడో సమస్త దేవతలు మంత్ర అస్త్రాల అధిష్టాత్రి దేవతలు అందరూ వచ్చి రెండు చేతులు ముడుచుకొని వాళ్ళని ప్రార్థన చేసి, హే రామ, మీ ఆజ్ఞ ఏంటంటే, సరే నాకు అవసరం అప్పుడు జ్ఞప్తి చేసుకుంటాను, అప్పుడు అంతవరకు మీరు వెళ్ళొచ్చు అన్నాడు. నేను జ్ఞప్తి చేసినంత మాత్రం రావాలి, సరే వెళ్ళిపోతారు, కానీ ఏ విధంగా వాళ్ళని ప్రయోగించాలో చెప్పడు, ఉపసంహారం చెప్పలేదు. మహర్షి అంటాడు, మళ్ళీ స్నానం చెయ్యి, మళ్ళీ ఆచరణ చేసుకొని మళ్ళీ అన్ని అస్త్రాలను ఏ విధంగా ఉపసంహరించాలి, ఉపసంహారం అంటే ప్రయోగించడం, మళ్ళీ తిరిగి వాపసు కూడా పిలవాలి. ఇప్పటిలాగా ఒకటి మిసైల్ వేస్తే స్వాహ అయిపోయిందని నష్టం చేస్తుంది, కానీ పాతకాలంలో పోయిన కాలంలో రాకెట్ను ప్రయోగించొద్దు, వద్దదు, అటాక్ చేద్దు, వాపసు రాని కూడా వినొచ్చు ఆ శక్తి. అలాంటి ఉపసంహార విద్యను కూడా మళ్ళీ ప్రయోగించారు అతనికి నేర్పించేసరికి ఉపసంహారమైనక మళ్ళీ అదే సమస్త అస్త్ర దేవతలు అక్కడ వచ్చి మళ్ళీ అన్నారు, మా ఆజ్ఞ ఏంటంటే, రాముల అంటారు, హే సమస్త అస్త్ర దేవతలారా, ఎల్లప్పుడు నా స్మృతి పథంలో ఉండాలి మీరందరూ, నాకు అవసరమైనప్పుడు జ్ఞప్తిని చేసినంత మాత్రం ఒకటే క్షణంలో మీరు అక్కడ రావాలి, విలంబం చేయకూడదు అని చెప్పేసరికి వాళ్ళందరూ ఒప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ సమస్త శక్తిరాలను తీసుకొని మరోరోజు సిద్ధాశ్రమానికి వెళ్తారు. సిద్ధాశ్రమంలో రాముల వారు ప్రయత్నిస్తూ చెప్తారు, హే మహర్షి, ప్రాతకాలంలో మీరు యజ్ఞాన్ని అనుష్ఠానం దీక్ష తీసుకోండి, మీ యజ్ఞాన్ని మేము రక్షిస్తాము. ఎప్పుడైతే రామలక్ష్మణులు వారు చెప్పారు, మహర్షి విశ్వామిత్రుడు అత్యంత సంతుష్ట ప్రసన్నుడై మరోరోజు దీక్ష తీసుకుని యజ్ఞాన్ని మొదలుపెట్టాడు. ఎలా అయితే యజ్ఞాన్ని మొదలుపెట్టాడు, ఎంబడే మారీచి సుభావ సమస్త రాక్షస సైన్యంతో ఆకాశ మార్గం నుంచి వచ్చి ధ్వంసం చేయడానికి చాలా ప్రయత్నించాడు. కానీ రాముడు లక్ష్మణుడు ఎప్పుడు చాలా ధ్యానంగా చూస్తున్నారు, ఏ విధంగా రాక్షసులు ఏ దిశలో వస్తున్నారని తెలిసి ఎప్పుడైతే మారీచుడు వస్తున్నాడో శక్తి బాణం ప్రయోగించి మారీచుని వంద యోజనాల దూరం నుంచి పారేగొట్టాడు. అంటే వంద యోజనం అంటే ఆ లంకా సముద్రం దాటి అటు ఇసుక పైన పడిపోయాడు. ఒక బాణం ఎంత శక్తి ఉండాలి చూడండి. ఆ తత్వచింతనలో మారీచుడు దోషానికి ప్రతీక, సుభాషుడు సుభావు దుఃఖానికి ప్రతీక. దోషమే ఎవరితో దోషం అంటే వాళ్ళని సంహరించాడు. మనలో అయినా సరే ఏమైనా దోషం ఉంది, పెద్ద శిక్షకుడు దోషాన్ని ఎలా నివర్తించాలో చూడాలి కదా. దోషాలు ప్రతిలో మనుషులము మన భూతంలో ఉంటుంది, కానీ దోషాన్ని ఎలా తీయాలి తెలియదు. అందుకని రా మారీచుడు దోషానికి ప్రతీక కనుక అతన్ని సంహరించలేదు రాములవాడు. అతని శక్తి బాణం ప్రయోగించి వంద యోధులను దూరం పంపించి మళ్ళీ ఇక్కడికి వస్తే సంహరిస్తాను అని ఆ విధంగా క్షమించి పంపించాడు. కానీ సుభావు దుఃఖానికి కారణము, దుఃఖ ప్రతీక కనుక ఎవరైతే వేరే జీవులకు దుఃఖాన్ని ఇస్తున్నారో కష్టం ఇస్తున్నారో అలాంటి వధించడము శాస్త్రయుక్తం. కనుక భగవంత శ్రీరాముల వారు బాణ ప్రయోగం చేసి సుభావును చంపేశాడు, హత్య వధించాడు. అదేవిధంగా సమస్త రాక్షసులను వధించి యజ్ఞాన్ని రక్షించేసరికి విశ్వామిత్రుడు సమస్త ఋషులందరూ చాలా ప్రసన్నులైపోయారు. వాళ్ళు అనుకున్నప్పుడు సమస్త ఋషులు అనుకున్నారు రామ లక్ష్మణులు వీళ్ళు హరి, అది భాగవతంలో కూడా రాశారు. అందుకని మొదటి రోజున మనం రామ లక్ష్మణ భరత శక్తులు విష్ణుతత్వము అని మనకు సిద్ధం కావాలనుకుని భాగవతంలో మొదటి శ్లోకం మనం రాశాం ప్రథమ రోజునే. ఆ విధంగా యజ్ఞాన్ని రచించాక అక్కడ ఒకటే రోజు విశ్రామం తీసుకొని మరోజు విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులు ఇద్దరిని తీసుకొని వెళ్ళి జనక జనకపురికి వెళ్ళడానికి వెళ్ళారు. జనకపురికి వెళ్తూ దారిలో గౌతమ మహర్షి ఆశ్రమం వస్తుంది. అక్కడ వస్తే చూస్తే ఆశ్రమం ఉంది, పండ కుటీరం ఉంది, కానీ అందులో ఎవరు లేరు. అంత ఇక్కడ చూసినా ఒక అడవిలో ఉంది, కానీ ఒక దగ్గర మాత్రం ఒక తులసి మొక్క ఉంది. ఆ మొక్క చుట్టూ మాత్రం ఇప్పుడే మొక్క నాటినట్లుంది. ఒక శిల ఉంది, శిల స్ఫటిక శిల వాళ్ళకి అనిపిస్తుంది. ఇదేంటి విశేషం ఉంది, ఆ శిలపైన ఒక తులసి ఉంది. అది చూసేసరికి రాముల వారికి సర్వంతర్యామి కానీ తెలుసుకోవాలి, అది జిజ్ఞాస చేయాలి. అందుకే విశ్వామిత్ర మహర్షిని అడుగుతాడు, ఏ మహర్షి అంటే ఇది విచిత్రంగా ఉంది ఆశ్రమం, ఆశ్రమంలో ఎవరు లేరు, కానీ ఇక్కడ చూస్తే ఈ శిలపైన స్ఫటికమైన శిలపైన ఇలాంటి తులసి ఎలా వచ్చింది, చాలా ఇప్పుడే ఏదో నీళ్లు పోసినట్లుగా ఉంది, ఫ్రెష్గా ఉంది అనేసరికి, ఏ రామ నీ అనుమానం నిరర్థకం కాదు, ఈ ఆశ్రమం గౌతమ మహర్షి ఆశ్రమం. గౌతమ మహర్షి అతని భార్య అహల్యను శాపించాడు కనుక అహల్య ఎక్కడ ఉంది, ఈ స్ఫటికశిల నియోజిస్తుందో ఆ గౌత అహల్యని అతనికి శాపం ఇచ్చాడు. ఇంద్రుని యొక్క కామవాసనతో గౌతమ మహర్షి యొక్క రూపాన్ని ధరించి అహల్యతో సంగం చేయాలని వచ్చేసరికి ప్రాతకాలంలో వచ్చాడు. అహల్యతో సంగమించి బయటికి వెళుతుంటేనప్పుడే గౌతమ మహర్షి స్నానాధికారులు పూర్తి చేసుకుని వచ్చాడు. ఎంబడే తన రూపంలో బయటికి వెళ్తున్న వాడిని చూసేసరికి మహర్షి తన మంత్రశక్తి అతని నిలిపేశాడు. నిలిపేసి చూసేసరికి ఇంద్రుడు అనిచేసరికి చాలా కోపం వచ్చింది. నీకు 1000 కండ్లు కాకని శపించి నీ అంత వృషణాలు పడిపోవు కాకని శాపమిస్తాడు. తర్వాత తన భార్య పైన నీకు పతివ్రత స్త్రీ అని నీకు తెలియలేదు ఎవరు వచ్చారని, కనుక నీవు కూడా మూర్ఖురాలో నువ్వు రాయి అవుగాక అని శాపిస్తాడు. తర్వాత సరే నీకు శాపం ఇస్తున్నా కానీ కొన్ని సంవత్సరాలు నిరాహారంగా ఇక్కడ ఉండిపోతావు, తర్వాత ఎప్పుడు శ్రీరాముల వారి దర్శనం అవుతుందో నీ శాపముక్తులు అవుతావు అని చెప్పేసరికి శాపాన్ని గ్రహించి ఆమె హే రామ నీ కొరకు ఇక్కడ ప్రతీక్ష చేస్తుంది అనుగ్రహించు అనేసరికి శ్రీరాముల వారి ఆ శిల ముందుకి వెళ్ళి నిలబడేసరికి రెండున్నాయి. కొన్ని చోట్ల రాశారు శ్రీరాముల వారు తన చిన్నకమలాన్ని ఆ శిల పైన పెట్టేసరికి శాపముక్తి అయిందని, వాల్మీకి రామాయణ ప్రకారం ఏంటంటే రాముల వారు స్వయంగా ఆ శిల ముందర నిలవచ్చారు. నిలబడేసరికి ఆ శిలలో ఉన్న అహల్య రాముల వారిని చూసేసరికి శాపముక్తులైంది. రెండు ఒకటే, ఏది తప్పు అని అంటారు కల్పభేదంలో వస్తుంది. శాపముక్తులయ్యి సరికి ఆమె అహల్య బ్రాహ్మణి తపస్విని కనుక వెంబడే రామ లక్ష్మణులు తల్లితో సమానం కనుక వాళ్ళిద్దరికి పాదాభివందనం చేశారు. కానీ అహల్య తెలుసు ఈమె ఏంటంటే తన భర్త వల్ల తెలిసింది సాక్షాత్ భగవంతుడు శ్రీరాముడు అని, మొదటనే విష్ణు వస్తున్నాడు కనుక తెలిసింది కనుక ఆమె ఇద్దరికి రామకి పాదాభివందనం చేసి స్తుతి చేస్తుంది. పరసతి పద పావను నా శరస, సరే పెద్దగా ఉంది సమయం లేదు, ఆమె చాలా స్తుతి చేస్తుంది, నా భర్త నాకు శాపం ఇచ్చాడు కానీ శాపం కాదు నాకు అనుగ్రహం. ఎందుకు? అలాంటి స్త్రీ హరి భగవంతుని దర్శనం చేసుకొని కొన్ని వేల తపస్య వేల సంవత్సరాల తపస్య కొన్ని జన్మలు చేసినా భగవంతుని దర్శనం కాదే, అలాంటి కొన్ని వేల సంవత్సరాలతోటి ఇదే జన్మలో నా పతి శాపకారణంగా నీ అనుగ్రహం నీ దర్శనమైందే, అందువల్ల నా భర్త ఇచ్చిన శాపము శాపం కాదు నాకు ఒక దివ్య వరదానం శ్రీహరి దర్శనమైంది నాకన్నా ఇంతకన్నా పెద్దగా ఉంది. ఆమె స్తుతి చేసేటప్పుడు అప్పుడే గౌతమ మహర్షికి అక్కడ సప్తర్షి లోకంలో ఉన్న గౌతమ మహర్షి కూడా తెలిసింది రామ భగవంతుడు శ్రీరాములవారు నా ఆశ్రమంలో వచ్చాడని. ఎంబడ అతను కూడా అక్కడ విచ్చేశారు, భార్య భర్తలు ఇద్దరు శ్రీరాములవారికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి పూజించారు. తర్వాత వాళ్ళిద్దరు తన ఇప్పుడు భార్య అహల్య శుద్ధమైపోయింది, భగవంతుని దర్శనం అయ్యేసరికి శుద్ధమవుతారు. అందుకని భగవంతుని మన సనాతన ధర్మం వేదిక ధర్మంలో మందిర్లో వచ్చి భగవంతుని ముందు నిలబడి ప్రార్థించడం దర్శనం తీసుకోవడం వల్లే మనకు తెలియదు మనం ఎన్నో జన్మలు చేసిన పాపకరాలన్నీ నివృత్తులమైపోతాం. భాగవతం దశమ స్కందంలో ఎప్పుడైతే కంసుడు భగవంతుడు శ్రీకృష్ణుడు దేవికి గర్భంలో ఉన్నాడో కంసుడు వచ్చి చూశాడు, ఏంటి ప్రతిరోజు నన్ను చూసి భయభీతి అయ్యింది దేవకి, ఈ రాజు నన్ను చూసి నవ్వుతుందే, స్మిత వదన ఏంది, ఆమె ముఖంలో ఒక విధమైన దివ్య తేజస్సు ఎలా వస్తుంది అంటే అర్థమేంటి, నా నుంచి నిర్భయంగా ఉంది ఆమె ముఖంలో ఒక దివ్య తేజస్సు ఉంది అంటే అర్థమేముంది, ఈమె గర్భంలో నా ప్రాణహర శక్తి శ్రీహరి ఉన్న వచ్చాడు, ఏమి చేయాలి ఇప్పుడు ఈమెను చంపాలా, వాడు శ్రీహరి బయటికి పుట్టి వస్తే జన్మిస్తే నన్ను చంపేస్తాడు అందులో, కానీ ఈమెను చంపవచ్చు కానీ తప్పు, ఆమె స్త్రీ నా చెల్లెలు నా అధీనంలో ఉంది, ఈమెను చంపితే నా యశస్సుకి ఏమవుతుంది, ఎలాంటి క్రూరుడైన కంసుడు ఏ విధంగా ఆలోచిస్తున్నాడు చూడు. ఎందుకు? సాక్షాత్ భగవంతుని ముందర నిలబడి ఉన్నాడు కనుక రజో తమో గుణం నుంచే సత్వగుణానికి వచ్చాడు. అదేవిధంగా ఎప్పుడైతే మనం భగవంతుని దర్శనం కొరకు మందిరంలో వచ్చి భగవంతుడు రాధా గోవింద అష్టాకి ముందు ముందు నిలబడిచిపోతామో మనం మనసులో చేసిన ఎన్నో జన్మలు చేసిన పాపకృత్యాల నుంచి ముక్తులై మనం సత్వగుణానికి వస్తాం. ఇదొక వరదానం భాగవతంలో ఉంది, నేను చెప్పడం లేదు, శాస్త్రంలో ఉంది. అందుకని ఒక విధానం పెట్టారు ఎప్పుడు భగవంతుని దర్శనం చేసుకోవాలని. అదేవిధంగా అహల్య కూడా భగవంతుని దర్శనం చేసుకుంది కనుక సమస్త పాపాల నుంచి ముక్తి అయిందని గౌతమ మహర్షి అతని భార్యను తీసుకొని సప్తర్షి మండలానికి వెళ్ళిపోతాడు. ఇక్కడ శ్రీరాముల వారు విశ్వామిత్ర మహర్షి రాముల వారిని లక్ష్మణుల వారిని ఇద్దరిని తీసుకొని వెళుతూ జనకపురి బాహ్య ప్రదేశంలో ఒక ఉద్యానవనం ఉంటే అమరపాటి ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఆగుతారు. నియమం ఏంటంటే ఎక్కడ నగరంలో ప్రవేశించే ముందు కొద్ది ఆగితే ఆగి సమాచారం పంపాలి మేము వస్తాం. మనం చిన్నవాళ్ళు చిన్నవాళ్ళకి మహర్షి బ్రహ్మర్షి రాజుకు తెలవాలి తెలుస్తూ వస్తే అతను వచ్చి స్వయంగా తీసుకెళ్తాడు సమాచారం. అక్కడ వనంలో ఉన్న వ్యక్తితో సమాచారం పంపిస్తాడు జనక మహర్షి. జనక మహర్షి ఎప్పుడైతే తెలిసిందో బ్రహ్మర్షి సాక్షాత్ విశ్వామిత్ర మహర్షి నా ఆహ్వానాన్ని స్వీకరించి వచ్చాడే, అత్యంత ప్రముదితుడై సంతోషించుడై అక్కడికి వచ్చి మహర్షిని పూజిస్తాడు. ఎప్పుడైతే మహర్షిని చూస్తే అతను అర్ఘ్యపాద్య పూజ చేస్తున్నాడో రామలక్ష్మణుని కూడా చూశాడు. రాముని చూసేసరికి జనక మహర్షి విధేయుడైన దేవుడైపోయాడు. విధేయ అంటే అర్థమేంటి? దేహస్మృతి ఉండు కంప్లీట్ పూర్తిగా వైరాగ్య స్థితి ఉన్న వాళ్ళని విధేయ. ఒకసారి సుఖది గోస్వామి వైరాగ్యం గురించి నేర్చుకోవడానికి మా తన తండ్రి మాటతోటి ఎలా నేర్చుకోవాలంటే చెప్తాడు నువ్వు జనక మహారాజు దగ్గరికి వెళ్ళాడు. అతను వస్తాడు ఎప్పుడైతే జనక్పురి ప్రవేశించాడో నగరంలో అంతా అగ్ని అంటుకొని ఉన్నది. ఏంటి అని ఇంత అగ్ని ఉంది అతను దారిలో అనుకుంటాడు జనక మహర్షి ఒక కుటుంబుడు పరి అతనితో నేను వైరాగ్యం ఇలా నేర్చుకోవాలి అని అక్కడ సరే చెప్పాడు తండ్రి చెప్పాడు వచ్చాడు. కానీ ఇక్కడ పూర్తి జనకలో మొత్తం అగ్ని దహించిపోతున్నా సరే రాజమహల్లో జనక మహర్షి అదే ఉల్లాసంగా ఉన్నాడు, ఏం పట్టించుకోవడం లేదు. అంటాడు రాజా నీ నగరమంతా అగ్నిక్రాంతం అయిపోయిందే దహించబడిపోతుంది, జనాలు హాహాకారం చేస్తున్నారు నీకు చింత లేదు అంటే అగ్ని వచ్చింది పోతుంది ఎవరి కర్మ ప్రకారం వాళ్ళు అనుభవిస్తారు. ఆ విధంగా తత్వచింతన చేసేసరికి అప్పుడు తెలిసిపోయింది ఓహో జనక మా తండ్రి ఎందుకు ఇతని దగ్గర పంపించాడు వైరాగ్యం గురించి నేర్చుకోవడం అని. అతను గృహస్థుడుగా ఉంటూ కూడా ఏం పట్టించుకో, అందుకని అతని పేరు విదేహ అతని పేరు. అలాంటి జనక మహారాజు విధేయుడు అక్కడికి మామ్రపాటికి వచ్చి ఇప్పుడు రాముని చూశాడు. విధేయుడు ఎలాంటి మోహం లేని అలాంటి వాడు రాముని చూసేసరికి తన మనసులో ఒక బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఒక అయినా మోహం వచ్చింది. ఆనందం ఎన్నో రకాలు, దుఃఖానికైనా మితమైనది, దుఃఖానికైనా పెద్దది సుఖము, అల్పకాలం ఉంటుంది. సుఖానికైనా ఉన్నతమైంది శాంతి, అల్పకాలం ఉంటుంది. దుఃఖము దీర్ఘకాలం ఉంటుంది, సుఖము అల్పకాలమే. సుఖము దీర్ఘకాలం కానీ శాంతి మాత్రం అల్పకాలం ఉంటుంది. శాంతి కన్నా ఉన్నతమైంది ఆనందము, ఆనందము అల్పకాలము. ఆనందానికన్నా ఉన్నతమైంది పరమానందము, అల్పకాలము వరకు ఉంటుంది. పరమానందానికన్నా ఉన్నతమైంది బ్రహ్మానందం అన్నమాట. శుద్ధే జస్మాత్ బ్రహ్మ సౌఖ్యం తనంతం అని ఋషభదేవ మహర్షి కూడా అంటాడు. ఆ బ్రహ్మానందాన్ని చాలా అత్యంత ఉన్నతమైంది, కానీ ఆనందం సమయము ఎక్కువ ఉన్నా మనకు తొందరగా వెళ్ళిపోతుంది. విదేహరాజు జనక మహర్షి కూడా రామరావుని చూస్తే బ్రహ్మానందాన్ని అనుభవించాడు. సాక్షాత్ ఎప్పుడైతే భగవంతుని చూస్తే ఏ విధంగా ఆనందం అనుభవిస్తుందో అలాంటి ఆనందం అనుభవించాడు. దైహికమైన విధేయుడైన దేహాత్మక బుద్ధికి వచ్చాడు. నరసింహ అంటాడు, ఏంటి నేను ఇంత నాకు వైరాగ్య స్త్రీలు ఉన్నాడు, ఒక విధమైన అనురాగం వస్తుంది ఏంటి? విశ్వామిత్రుడు అంటాడు, హే రాజా, నీ ఆత్మ ఎప్పుడు తప్పు చెప్పదు, ఇతను చూసిన వాళ్ళు ఆ విధంగా మోహింపబడిపోతారు, కానీ ఎప్పటికీ సత్యం చెప్పడు. అక్కడ ఉన్న శతానంద అతని పురోహితుడు చూసి ఎప్పుడు అతను రాముల వాడిని చూశాడో మహర్షి అతని అర్థమైంది. ఆగస్త మహర్షిని అడుగుతాడు, సారీ విశ్వామిత్ర మహర్షిని అడుగుతాడు, హే విశ్వామిత్ర మహర్షి, రాముల వారిని వచ్చేప్పుడు మా ఆశ్రమం నుంచి తీసుకొచ్చావా? గౌతమ మహర్షి కుమారుడు శతానందుడు. అంటే విశ్వామిత్ర మహర్షి చెప్తాడు, హే మహర్షి చింతించొద్దు, రాముల వారు మీ ఆశ్రమానికి వెళ్ళాడు, మీ తల్లి అహల్య శాపవిముక్తి అయింది, మీ తండ్రి ఎంబడి స్వధామానికి వెళ్ళిపోయింది అనేసరికి శతానంద మహర్షి గద్గదుడయి రాముల వారిని స్తుతించి చాలా కృతజ్ఞత తెలుపుతాడు. తర్వాత జనక మహర్షి వీళ్ళిద్దరిని తీసుకువెళ్ళి విశ్వామిత్ర మహర్షి మరియు రాకుమారులు ఇద్దరిని తీసుకువెళ్ళి జనక్పురికి తీసుకెళ్ళి వెళ్తారు. సంక్షిప్తంగా చెప్తాము, జనక సీతారామ కళ్యాణం వరకు వెళ్దాం. అక్కడికి ఎప్పుడైతే జనక వెళ్ళి మరోరోజు ప్రాతకాలమునే జనక మహర్షి అతని దగ్గర శివధనస్సు ఉన్నది. ఏ ధనస్సుతో దక్షజ్ఞాని ధనుసు, సరే అది కథ మళ్ళీ వేరే కథకు వెళ్తాం. శివుడు ఈ ఇప్పుడు జనకులో జనకపురిలో ఉన్న ఏ రాజునా జనకుడు అంటారు, వాళ్ళకి వేరే పేరు ఉంది. ఏ విధంగా అయితే స్వర్గానికి రాజు ఎవరైనా సరే ఇంద్రుడు అంటాం కదా, కానీ ఇంద్రుని పేరు ఉంటుంది. ఇప్పుడున్న ఇంద్రుని పేరేంటి? పురంధరుడు. వచ్చే ఇంద్రుడు బలి మహారాజు. అదేవిధంగా జనకులో ఎవరు జనకపురి రాజు ఎవరైనా జనకుడు విధేయుడు అంటాడు, కానీ వాళ్ళ పేరుంది. ఈ రాజు ఇతనికి ఇచ్చింది తన తాతకు అన్నమాట, గ్రాండ్ ఫాదర్కు ఇచ్చాడు శివుడు స్వయంగా ఇచ్చాడు. తన ధనస్సు ఇచ్చేసరికి అది కాపలకు పెట్టారు. 300 సైనికులు దాన్ని లేపేవాళ్ళు. ఆ ధనస్సు ఎంత బలంగా బరువు అంటే 300 సైనికులు చాలా దిట్టమైన సైనికులు అయినా సరే వాడిని పట్టుకొని చాలా కష్టంగా లేపి ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి పెట్టేవాళ్ళు అన్నమాట. అలాంటి ధనస్సుని ఓ రోజున అక్కడ చూస్తే సీత చిన్న పిల్లగానే ఉన్నప్పుడు ఆడుతూ ఆడుతూ ఆ ధనస్సు నుంచి నా గదికి వెళ్ళడం అయింది. ధనస్సును చూసి ఆమెకు తెలియదు ఇలాంటి పవిత్రమైన ధనస్సు అని. ఏ ఆడుతున్నానికి దారిలో వచ్చిందని అలా ఒక చేతితోటి పట్టుకొని ఇంకో అక్కడ పెట్టింది. అది చూసేసరికి సైనికులు అక్కడ సేవకులకు ఆశ్చర్యమే, అరే మేము 300 మీద ఎత్తుతున్నాము, ఈ అమ్మాయి ఒక ఇట్లా పట్టుకొని అక్కడ పెట్టేసింది, వెళ్ళి వెంబడి జనక మహారాజుకి చెప్తారు. జనక మహారాజు వచ్చి చూశాడు ఆ స్థానం నుంచి ఇంకో స్థానంకి వచ్చింది. జనక మహారాజు అనుకున్నాడు, ఓహ్ నా పుత్రి అయోనిజ, వారసపుత్రి కాదు ఔరసపుత్రి కాదు ఆమె, ఈ అయోనిజ నా పుత్రి అయిన సీత అత్యంత సులభంగా ఒకే చేతితోటి ధనస్సును తీసి ఇంకో స్థానం పెట్టింది అంటే ఇతను కావాల్సిన పతి కూడా భర్త కూడా ఇంతకన్నా బలవంతుడు ఉండాలి. అప్పుడు ఒక ప్రతిజ్ఞ చూసుకుంటాడు, ఏ పురుషుడవుతే రాజకుమారుడవుతే ధనస్సును లేపి ప్రత్యంచ కట్టుతారో అతనికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను. ఇప్పుడు రాముల వారికి ఆ ధనస్సు లాంటి దివ్యమైన ధనస్సు చూపించాడు. రాముల వారు గురువు వశిష్ఠ విశ్వామిత్రుల ఆజ్ఞతోటి, జనక మహర్షి ఆజ్ఞతోటి ఆ ధనస్సును తీసుకోవడానికి లేపి ప్రయత్నించడానికి వెళ్తాడు. విశ్వామిత్ర మహర్షి అంటాడు, హే రామ్ నీ వెళ్ళు. ఈ దానివల్ల జనక మహారాజు అంత చాలా తాపత్రయం ఉంది, దుఃఖించుతున్నాడు. ఎందుకంటే ఇంతవరకు ఎలాంటి రాజకుమారుడు ఎవరు ఏ మనుషుడు కూడా ఈ ధనస్సును లేపలేదు, దానివల్ల సీత కళ్యాణం కావడం లేదు. ఇప్పుడు తన పుత్రి తన కూతురికి ఎప్పుడు పెళ్లి కాదు, తండ్రికి ఎప్పుడు చాలా బాధగానే ఉంటుంది. ఇతని బాధను నివారించు అని చెప్పసరికి శ్రీరాముల వారు వెళ్ళి గురువు ప్రణామం చేసి ధనస్సు ప్రణామం చేసి అత్యంత సులభంగా, ఎవరికి తెలియదు, మొదట అక్కడ నడిచి తన గురువు నుంచి ఆ ధనస్సు చేరేసరికి మెల్లగా నడుస్తుంటాడు. రాములవాడు తొందరపడి కాదు, ధీరుడు. నడుస్తుంటే అందరూ అక్కడ రాణివాసంలో ఉన్న రాణి పరిచారకులు చూసి 16 ఏళ్ళ చిన్న అబ్బాయి సుకుమారుడు, అతను నడవడమే కష్టంగా ఉందే, నడుస్తున్నాడు మెల్లగా నడుస్తున్నాడు, నడవడమే కష్టంగా ఉంటే ధనుసుని ఎలా లేపుతాడు? పుష్పంతో సమానమైన మనిషి మా రాజుకుడు బుద్ధి లేదే, ఇతను ఈ అబ్బాయిని ధనుసుకి లేపమని చెప్తున్నాడే. వీళ్ళే ఒక్కొక్కరిలో ఏ ఆలోచన ఉంది. సరే రాముల వారు అక్కడి నుంచి కొంత కథను వదిలేశాను సమయం చూస్తూ. రాముల వాళ్ళు వచ్చి మెల్లగా వచ్చి అంత సమస్త సభాసదులు అందరిని చూస్తాడు. అందరు సభాసులు చూసి అందరు నవ్వుతున్నారు, ఏంటి ఈ చిన్నపిల్లవాడు, మేము పెద్ద యోధనం మేము లేపలేదే, ఈ చిన్నపిల్లవాడు సుకుమారుడు 16 ఏళ్ళ వయసున్న బాలకుడు లేపుతాడు అని అందరు నవ్వడం మొదలెట్టారు. నవ్వుతుంటే సరే రాముల వారు అతను కూడా నవ్వుతూ మెల్లగా మందస్మిత అయి మెల్లగా ధనస్సు దగ్గరికి వచ్చి ఇంతవరకు ఇంత మెల్లగా నడుస్తూ వచ్చాడు. అక్కడికి వచ్చేసరికి ఎప్పుడు ధనస్సు లేపాడు, ఎప్పుడు వంగాడు, ఎప్పుడు దాడి కట్టాడు, ఎప్పుడు ఎరగొట్టాడు ఎవరికి తెలియదు. మూడు ఎంత తీవ్ర స్థాయిలో ఎంత తీక్షణంగా వెళ్ళిపోయాడంటే ఎవరికి తెలియలేదు ధనస్సును ఎప్పుడు నిలబెట్టాడు, ఎప్పుడు ఎరగొట్టాడు కూడా తెలియదు. ఒక ఘోరమైన శబ్దం వచ్చింది అంతే. ఆ ఘోరమైన శబ్దం ఎప్పుడవుతే ధనస్సు విరిగిపోయిందో జనక మహారాజు అత్యంత ప్రసన్నుడైపోయాడు. ప్రసన్నుడయ్యాక ఎందుకంటే సీతా వివాహము ఈ ధనస్సు ఆధీనంలో ఉంది కనుక రాముల పెళ్ళి అయినట్లుగానే, కానీ కులవృత్తి ప్రకారము కులాచారం ప్రకారం విశ్వామిత్రుని ఆజ్ఞతోటి అయోధ్యకు వార్త పంపిస్తాడు, నీ కుమారునికి సీతారాముల వివాహం కొరకు మీరు విచ్చేయండి అని. ఆ దశ మహారాజుని పూర్తి ముగ్గురు కుమారులతో, ఇద్దరు కుమారులతో, భరతుడు శత్రుఘ్నుతో సహా శత్రుఘ్న సేనతోటి ఇక్కడికి విచ్చేస్తాడు. జనక్పూర్లో వచ్చి అక్కడ పెళ్ళి అవుతుంది. పెళ్ళిది ఒక పెద్ద, అది ఒక 2 గంటలు కావాలి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, అది ఒక తత్వచింతన చాలా ఉంటుంది పెళ్లిలో. అక్కడి నుంచి తర్వాత ఎప్పుడైతే అయోధ్యకు బయలుదేరుతున్నాడో దారిలో పరశురాములు వచ్చాడు. ఈ ధనస్సు ఎప్పుడైతే విరిగిపోయిందో ఘోరమైన శబ్దం వచ్చింది. మహేంద్ర పర్వతం పైన తపస్సు చేస్తున్న పరశురామునికి వినిపించింది, నా గురువైన శ్రీ మహాదేవుని ధనస్సుని ఎవరు ఇలా భగ్నం చేశారని అత్యంత క్రోభంతో వచ్చాడు అన్నమాట. పరశురాముడు ఎప్పుడైతే వస్తుంటాడో అతని కోపం వస్తే మొత్తం ప్రకృతి భయభీతులయ్యేది. ఎప్పుడు నడుస్తున్న వాయువు కూడా భయభీతులయ్యి ఏదో తుఫాను వల్ల వస్తుంది. దశ మహారాజు రామలక్ష్మణులు భరత శత్రుఘ్నులు వీళ్ళందరి పెండ్లై లైనయి, వీళ్ళందరి పెండ్లతో కన్యలతో వధువులతో సహా వస్తున్నారు. అది వైపున అంతటి తుఫాను వచ్చేసరికి దశరథ మహారాజు అనుకోండి ఏమైంది, అకస్మాత్తుగా ఎక్కడ మేఘాలు లేవు ఏమి లేవు, అకస్మాత్తుగా తుఫాను ఎలా వస్తుంది, ఆశ్చర్యపోతున్నారు. వశిష్ఠ మహర్షికి తెలుసు. సరే అంతలోనే ఆ దుమ్ములోనే సాక్షాత్ పరశురాముడు చూశారు. భగవంతుడు పరశురాముని చూసేసరికి దశరథ మహారాజు గడగడ వణికిపోయాడు. ఎందుకంటే పరశురాముడు వచ్చాడంటే క్షత్రియ సంహారం చేస్తాడు, 21 సార్లు అంతర్వ్య భూమిని క్షత్రియవిహీనులుగా చేస్తానని అతని వాగ్దానం చేసుకొని అందరు క్షత్రియులను సంహరించాడు. కనుక ఇప్పుడు ఇంత కోపంగా ఉన్నాడే, తుఫాను వచ్చిందంటే ఇతను అత్యంత కోపంగా ఉన్నాడని అర్థం. వచ్చాడు నా కుమారులను చంపేస్తాడనే భయంతో గదగది వెళ్ళి అతని కాళ్ళ పైన వెళ్ళి ప్రార్థన చేయడం మొదలెట్టాడు. పరశురాముడు చాలా కోపం వెళ్ళాడు, ఎవరు నా మా
శివధనస్సును భగ్నం చేశారు చెప్పండి అని. లక్ష్మణునికి అతను చాలా పెద్ద వాగ్వివాదం అవుతుంది. సంక్షిప్తంగా రాముల వారు అంటాడు, హే మహర్షి, అలాంటి శివధనస్సుని భగ్నం చేయాలంటే ఎవరు నీలా నీ దాసుడే చేయగల శక్తి ఉంటుంది, మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది? పరశురామంటాడు, దాసుడు ఎవరు? సేవ చేసేవాళ్ళు దాసుడు, కానీ మా గురువు అయిన శివుని ధనస్సును భగ్నం చేసేవాళ్ళు శత్రువులు. కార్తికేయులు వాళ్ళే నా శత్రువులు, సావధానం ఎవరో చెప్పండి, వాళ్ళని శిరస్సు ఖండించడానికి దండించడానికి వచ్చానని చెప్పేసరికి లక్ష్మణ్ కోపం వస్తుంది. కానీ తన అన్న ఆజ్ఞ చోటి శాంతిస్తాడు. శ్రీరాముల వారు అంటే, మహర్షి, ధనస్సు నేనే భగ్నం చేశాను, నీకు ఎలాంటి శిక్ష ఇవ్వాలన్నా సరే నేను తయారున్నా. పరశురాముడు తన పరశుని తీసి రాముని శిక్షించాలి, రాముని లక్ష్మణ్ కండి శిరఛేదం చేయాలనుకుంటాడు. కానీ ఆ మన సంకల్పంతో శిర అతను ఆ చెయ్యి పెట్టి పరశుని తీసుకోవాలనుకున్నాడు, కానీ చెయ్యి ఒప్పదు, చెయ్యి అలాగే అయిపోతుంది. అర్థమవుతుందా? చెయ్యి తీయాలనుకున్నాక చెయ్యి బయటికి రాదు, అక్కడనే ఆగిపోతుంది. అతనికి ఏంటి చేతనమైన నా చెయ్యి జడ అయిపోయిందే, ఆ చైతన్యం అయిపోయింది, అర్థం కావడం లేదు. ఎంత ప్రయత్నించినాక నా కోపం వస్తుంది, రాముడిని లక్ష్మణ్ణి చంపాలనుకుంటున్నాను, ఖడ్గం తీసుకో నా పరశుని తీసుకుంటున్నా, కానీ నాకు చెయ్యి నా మాట వినడం లేదు. ఆశ్చర్యమే, తన దీవదృష్టితో కల్పన దీవదృష్టితో చేసేసరికి విష్ణువుగా అనిపిస్తాడు. అప్పుడే ఓ సంశయం అన్న పూర్తిగా సంశయం దూరం కాలేదు. సంశయం దూరం ఎలా చేసుకోవాలి? అప్పుడు పరశురాముడు అంటే, హే రామ్, నా మనస్సులో ఉన్న సంశయాన్ని దూరం చేసుకోవాలంటే ఈ నా చేతిలో ఉన్న విష్ణు ధనస్సు, ఇది మా తాతకి ఇచ్చిన విష్ణు స్వయంగా ఇచ్చాడు, ఈ ధనస్సును ఒకవేళ నీవు సంధిస్తే అప్పుడు నా మనస్సులో ఉన్న అనుమానం తీరిపోతుంది. ఎందుకంటే విష్ణు ధనస్సును విష్ణుతత్వం తప్ప వేరే వాళ్ళే స్పర్శ చేసే లేదు. ఎవరైనా వేరే వాళ్ళు స్పర్శ చేస్తే వాళ్ళకు మృత్యు వస్తుంది, అంతే, అది విధానం. మృత్యు విష్ణు ధనస్సును విష్ణుతత్వమే స్పర్శ చేయాలి. ఒకవేళ రాముడు విష్ణుతత్వం కాకుండా చనిపోతాడు, విష్ణు అతను నేను గ్రహిస్తాను అని ఎప్పుడైతే ఆలోచించి ఆ మాట అంటున్నాడే, అతని చేతిలో ఉన్న ధనస్సు స్వతహాగా నడిచి ఆ గాలిలో వెళ్ళి రాముని చేతికి వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? ఏదైతే జడ పదార్థం, అచేతనమైన జడ పదార్థమైన ధనస్సు చేతనమై రాముని దగ్గరికి వెళ్ళిందే, చేతనమైన తన చెయ్యి అచేతనమైపోయింది. ఎవరు చేతనాన్ని జడాన్ని చేయడము, ఆ జడ పదార్థాన్ని చైతన్యం చేయడం ఎవరికి శక్తి అవుతుంది? భగవంతునికే. దాంతో పరశురాముని కళ్ళు తెరిచి, ఓహో సాక్షాత్ భగవంతుడు విష్ణువే అని అతను స్తుతించి ఆశీర్వదించి వెళ్ళిపోతాడు అన్నమాట. ఆ విధంగా ఎందుకంటే పరశురాముల వారికి అది తెలిసిపోయింది, భగవంతుడు అవతారం రామావతారం వచ్చింది, నాకు ఇంకా పని లేదు, నేను దుష్ట శిక్షణ కొరకు వచ్చాను, రాముల వారు వచ్చారు కనుక దుష్ట శిక్షణ అతని బాధ్యత నాది కాదు అని మహేంద్రగిరికి వెళ్ళి తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా రామలక్ష్మణ పెళ్లి చాలా సుందరమైంది. కానీ ఒకటే ఒక్క సెకండ్లో మనం పూర్తి చేశాము, సమయం కూడా చూసుకోవాలి. ఈ విధంగా రాముల వారు, సీత, రామలక్ష్మ భర్త శత్రుఘ్నులు, సీత, ఊర్మిళ మాండవి, స్వతిగిరి, ఇది నలుగురు రాజకుమారులను వివాహం చేసుకుని అయోధ్యపూర్లో ప్రవేశించారు. ఇక్కడనే మనం సమాప్తం చేద్దాం. ఎవరికేమైనా ప్రశ్నలు ఆలోచన ఉంటే అడగవచ్చు. బోర్ అయిపోయారా? హరే కృష్ణ. శ్రీ సీతారామ లక్ష్మణానికి జయ, శ్రీ రాధా గోవింద అష్టసఖి బృందకి జయ, జుల ప్రపాల్కి జయ, అనంతగుడి వైష్ణవ బృందకి జయ.
శ్రీ గురు శ్రీ గీతా.